ప్రేమ స్వరూపులారా. మై లైఫ్ ఈజ్ మై మెసేజ్ అనుకుంటాను.
భగవాన్ సేస్ మై లైఫ్ ఈజ్ మై మెసేజ్.
ఓం శ్రీ సాయిరాం. లవ్ టు లవ్ కార్యక్రమం ద్వారా శ్రావ్యమైన పాటలతో స్వామి ప్రేమతత్వాన్ని మనందరికీ ఎంతో చక్కగా అందించిన బ్రదర్ చందు విజయ్ కి ధన్యవాదాలు. మీరు ప్రస్తుతం రేడియో సాయి ప్రతి గురువారం ప్రశాంతి నిలయం నుండి అందిస్తున్న ప్రత్యక్ష ప్రసారాలను వింటున్నారు. మరికొద్ది క్షణాల్లో మీరు రేడియో సాయి తెలుగు ప్రత్యక్ష కార్యక్రమాలను వింటారు. అంతవరకు రేడియో సాయి గ్లోబల్ హార్మోనీకి ట్యూన్ అయి ఉండండి.
దయానిధిం సనాతన సారథిం సుందర రూపిణం మంగళం ముక్తి ప్రదాయకం
గురువు దైవం సర్వం తానై నిస్వార్థ సేవయే తన ఆయుధంగా చేసుకుని మానవుని మాధవునిగా మలచడానికి ఎంతో దయతో దివి నుండి భూమికి దిగివచ్చిన కలియుగ చక్రవర్తి భగవాన్ శ్రీ సత్యసాయి బాబావారి దివ్య పాదపద్మములకు శతకోటి ప్రణామాలు సమర్పిస్తూ ఆ ప్రేమస్వరూపుడైన సాయి భగవానుడు నడియాడిన శాంతిధామమైన ప్రశాంతి నిలయానికి శ్రోతలందరినీ ఎంతో ప్రేమతో ఆహ్వానిస్తున్నాము. మీరు ప్రస్తుతం రేడియో సాయి తెలుగు ప్రత్యక్ష ప్రసారాలను వింటున్నారు. ఈనాటి తెలుగు ప్రసారాలలో రేడియో సాయి తెలుగు బృందం నుండి శ్రీ సత్యసాయి దివ్య సందేశ జరి కార్యక్రమాన్ని మీకు అందించడానికి వచ్చింది సాయి ప్రసాద్. శివుడి గురించి మనం ఎన్నో కథల ద్వారా, పురాణ ఇతిహాసాల ద్వారా వింటుంటాం. అభిషేక ప్రియుడు, భస్మాన్ని ధరించినవాడు, అడుగగానే వరాలను అందించేవాడు అని ఇలా ఎన్నో శివుడి గురించి వర్ణించుకుంటాం. ఈనాటి మన శ్రీ సత్యసాయి దివ్య సందేశ జరి కార్యక్రమంలో శ్రోతలందరికీ సుపరిచితులు స్వామి విద్యార్థి అయిన శ్రీ కోట శివకుమార్ గారితో శివతత్వంపై జరిగిన సంభాషణ కార్యక్రమాన్ని విందాం. సాయిరాం శివకుమార్ గారు, ఇటీవలే మనందరం కూడా ఎంతో భక్తి శ్రద్ధలతో శివరాత్రి మహోత్సవాన్ని జరుపుకున్నాం. స్వామివారి ఉపన్యాసాల్లో ఎన్నోసార్లు శివతత్వం గురించి, శివుడి విశిష్టత గురించి మనందరికీ చెప్తారు. అలానే శివరాత్రి జరుపుకుంటున్న ఈ పవిత్ర సమయంలో మన పురాణాల్లో కూడా మనం చాలా వింటుంటాం, శివుడు బోలాశంకరుడని, అడగగానే అన్ని అనుగ్రహిస్తాడని. పురాణాల ద్వారా శివుడు అందిస్తున్న తత్వాన్ని మనం కొన్ని కొన్ని కథల ద్వారా చెప్పుకుంటే బాగుంటుందని అనిపిస్తుంది.
అవును, సాయిప్రసాద్ మీరు చెప్పినట్టు అభిషేక ప్రియ శివ అని అంటారు. అభిషేకము అంటే అభి అన్న పదాన్ని కూడా మన సంస్కృతంలో తీసుకుంటే భయం లేకపోవడం, భీరత్వం లేకపోవడము. అంటే అందుకనే అంటారు శివాభిషేకం చేయాలంటే శివుడై చేయాలి అని. ఇప్పుడు మనం మహాన్యాసం అని చేస్తారు, రుద్రము నమ్మకం చెప్పకుండా మహాన్యాసం చేసుకున్నప్పుడు కూడా శివుణ్ణి ఆవాహింప చేసుకుని శరీరంలో ప్రతి అంగంలోనూ అప్పుడు చేస్తారంటే శివాభిషేకం చేయాలంటే శివుడై చేయాలి. ఇది అభిషేకం, అంటే అభివేశం చేసుకుని అభిషేకం చేయాలి ఆ విధంగా. కాబట్టి అంత గొప్ప తత్వం శివతత్వం. ఇక్కడ భక్తుడికి భగవంతుడికి తేడా లేని తత్వం శివతత్వం. అందుకనే అంత సులభంగా అసురులు సురులు అన్న తేడా కూడా లేకుండా అందరూ కూడా ఆయన పూజించగలిగారు, ఆయన పొందగలిగారు. అటువంటి శివతత్వం మనం ఈరోజు గుర్తు చేసుకోవడం చాలా ముఖ్యం. ముఖ్యంగా స్వామి చెప్పినది శివరాత్రికి మనస్సు ఎప్పుడైతే ఇంకా ఒక్క అంశం మాత్రమే మిగిలింది లయం కావడానికి అనుకున్న తరుణంలో భజన చేస్తూ భజన ద్వారా గాని ఆ స్మరణ ద్వారా గాని ఆయన్ని పట్టుకోగలిగితే గనక శివ ప్రాప్తి అందరికీ ఉంటుంది అని స్వామి అన్నారు. స్వామి సమక్షంలో ఉండి స్వామి అనుగ్రహం పొందిన వారందరూ శివప్రాప్తి కలిగిన వాళ్లే. దాంట్లో రెండవ ఆలోచన లేదు. అయితే పురాణ కథల ద్వారా ఈ శివప్రాప్తి ఏ విధంగా గనులకి జరిగింది అని చెప్పుకోవడానికి మొట్టమొదట మనము భజన మొదలు పెట్టుకున్నా కూడా గణేష భజనతో మొదలు పెడతాం కాబట్టి వినాయకుడి వృత్తాంతం చెప్పుకునే మొదలు పెడదాం.
తప్పకుండా,
ఎందుకంటే ఆయన వృత్తాంతం చెప్పుకున్నప్పుడే అవిఘ్నం అక్కడ ఎదురుకుండానే అక్కడ కనబడుతుంది ఒక ఎరుగు. కాబట్టి ఒక కథ చెప్తారు ప్రతి వినాయక చవితికి. మనందరికీ వ్రత కథ వినాలని, వ్రత కథ అక్షింతలు తల మీద వేసుకోవాలని చెప్తారు. కాబట్టి అదొక రిచువల్ లాగా మనం చేస్తాం కానీ అందులో స్పిరిచువల్ ఎలిమెంట్ ఏమిటి అని చూసుకోవాలి. రిచువల్ స్పిరిచువల్ పక్కపక్కనే ఉంటాయి కానీ రిచువల్ చేసినంత మాత్రం స్పిరిచువల్ ఆటోమేటిక్గా వస్తుందని కాదు. స్పిరిచువల్ చూసుకోవాలి. మన పెద్దలు ఏ కథ చెప్పినా, ముఖ్యంగా వ్యాస భగవానుడు ఆయన 18 పురాణాలు ఇచ్చినప్పుడు ప్రతి పురాణము కూడా ఇట్స్ ఏ కోడింగ్. ఆయన కోడ్ పెట్టేశారు. ఆ కోడ్ రన్ చేస్తే అప్లికేషన్ రన్ అవ్వాలి. ఇప్పుడు మన సాఫ్ట్వేర్ ఈ రోజులో సాఫ్ట్వేర్ లాంగ్వేజ్ మాట్లాడుకోవాలి కాబట్టి కోడే పట్టుకుని కోడ్ ని రిపీట్ చేసినంత మాత్రం ఎవరికేం రాదు,
ఫలితం లేదు.
ఫలితం లేదు. ఆ కోడ్ రన్ చేస్తే అప్లికేషన్ వల్ల ఫలితం వస్తుంది. అదేవిధంగా ఆయన అంతా కోడ్ చేసేసారంటే ఎన్కోడ్ చేశారని దాన్ని విప్పి చూసుకోవాలి కొంత మనం ఏమిటి చెప్తున్నారని మనం. అలా మనం ఒక ప్రయత్నం చేద్దాం. ఈ పురాణాల్లో ఆయన వినాయకుడి కథ ద్వారా చెప్తున్నది, మొట్టమొదట గజాసురుడు అని రాక్షసుడున్నాడు. వాడు రాక్షసుడైనా కూడా ఎంత గొప్ప శివభక్తుడంటే వాడు చాలా నీతి నిజాయితీ కలవాడు, శివభక్తుడు. శివుణ్ణి దర్శనం చేసుకుని ఆయన అడిగిన ప్రశ్న చూడండి, అంటే ఆయన క్యారెక్టర్ చెప్పడానికి ఇది ఒక్క మాట చాలు. ఆయన అడిగిన వరం ఏమిటి అంటే, స్వామి మీరు నాలోనే వచ్చి ఉండాలి అని. ఇది కంప్లీట్లీ సెల్ఫ్లెస్ కోరిక, సెల్ఫిష్ కాదంట నేను. ఎందుకంటే ప్రతి మానవుడు చేయవలసింది ఏంటి అంటే ఇక్కడే భగవత్తత్వం ఉండాలి అని కోరుకోవాల్సింది. అంటే కాయన వాచ మనసేంద్రియరువ నేను ఏం చేసినా కూడా నా ద్వారా జరిగే ప్రతి దాంట్లోనూ నువ్వే పలకాలి అని కోరుకోవడం, అది సెల్ఫిష్ కోరిక కాదు, చాలా హై లెవెల్ డిజైర్ అది. అదేం చేశారు గజాసురుడు చేశాడు. అందుకని గజాసురుణ్ణి ఆయనకి ముక్తి ఇవ్వడానికి విష్ణుమూర్తి బ్రహ్మదేవుడు వారు వేషాలు వేసుకొచ్చి ఇచ్చారు. మరి ఎందుకంటే ఒకసారి శివతత్వం వచ్చి ఆయన శరీరంలో దాగిపోయినప్పుడు ఇంకా ఆయనకి ఇక్కడ పెద్ద ఉండి చేయాల్సింది ఏం పెద్ద లేదు. అటువంటి స్థితి పొందాడు ఆయన. నిజంగా గజాసురుడు మహానుభావుడు. అందుకని ఆ విష్ణుమూర్తి వచ్చి ఆయన్ని సంహరించాడని ఈ విధంగా కథ చెప్పారు. సరే, శంకరుడు ఆయన స్వస్థానం వదిలేసి ఆయన ఉదరంలో ఉన్నారు, గజాసురుడు ఉదరంలో ఉన్నారు అని చెప్పారు. శంకరుడు అక్కడి నుంచి తీసుకురావడం జరిగింది అని చెప్పడంలో అర్థం ఏమిటంటే, అయినా కూడా వాడు అసురుడు, వాడు ఒక సెల్ఫిష్ రీజన్ కోసం చేసినట్టు, తపస్సు చేసి నా కోసం అన్నట్టు, ఇంకెవరికీ అవసరం లేదు, నాతోనే ఉండాలి అని ఒక భావం కలిగింది అని చెప్పారు. అందువల్ల శివుడు అందరివాడు, ఒక్కడికి చెందేవాడు కాదు అని చెప్పడానికే అన్నట్టు ఆయన్ని చంపడం జరిగింది అని కథ చెప్పింది. బానే ఉంది. అయితే ఆ గజాసురుడు తల మాత్రం తీసుకురమని చెప్పాడు శివుడు. తల తెచ్చుకున్నాడు తనతో పాటు. ఎందుకు తర్వాత జరిగే కథలో మనకు అర్థమవుతుంది. ఇక్కడ ఏమైంది, పార్వతీదేవి అంటే ప్రకృతి. నేను సింబాలిజం మాత్రమే చెప్తాను ఇంకా.
అలా
ప్రకృతి, ఆ ప్రకృతి ఆవిడ ఏం చేసింది, నాకు త్వరలోనే అయ్యవారు వస్తారు, అయ్యవారిని కలిసే యోగం ఉంది అని తెలుసుకుని ఆవిడ స్నానానికి వెళ్దాము అని అనుకుందిట. అంటే అర్థం ఏమిటంటే, ఎప్పుడైతే పరమాత్మ ప్రకృతితో పురుషుడి యోగం జరుగుతుందో, పరమాత్మ వచ్చి హృదయంలో చేరుతాడో, దాని ముందు రెడీనెస్ కావాలి. ఆ రెడీనెస్ కోసం ప్రకృతి తయారవుతుంది. ఆ తయారయ్యేప్పుడు ఆవిడ ఏం చేసింది, ఎటువంటి చెడు భావాలు చెడు సంకల్పాలు లోనికి రానికుండా ఉండడానికి ఒక బొమ్మను తయారు చేసింది. ఆ బొమ్మ ఒక కాపల కాసేవాడ తయారు చేసింది. అయితే తన బిడ్డ. ఎందుకు, ప్రకృతి అంటే నేచర్ తన ఒంటి నుంచి తీసిన నలుగు అంటే పంచభూతాలు మట్టి. ఒంటి నుంచి ప్రకృతి ఏం తీస్తుందండి, మట్టి తీస్తుంది. అందుకనే మనందరం మట్టి బొమ్మలు. ఆ మట్టిని ఒంటి నుంచి తీసి దాంతో బొమ్మ చేసింది అని చెప్పడంలో ఏంటంటే, కాకపోతే మనం ఒట్టి బొమ్మలమేనా అంటే కాదు, ఇందులో తన ఊపిరి ఆవిడ ఊదింది. అంటే కాన్షియస్నెస్ ఇచ్చింది ఆవిడ, ఈ బొమ్మలో కాన్షియస్నెస్ పెట్టింది. సో మానవుడంటే ఎవరంటే, అమ్మ తన ఒంటి నుంచి తయారు చేసిన బొమ్మ. మనం అమ్మలోనే పార్ట్, ఈ ప్రకృతిలోనే పార్ట్. అయితే ఇందులో పరమాత్మ అన్న కాన్షియస్నెస్ నిలిచింది. అందుకని ఈ దేహాంతము అంటే ఏది ప్రకృతి కొదిలేయాలో ప్రకృతి కొదిలేసి మిగతాది పరమాత్మతో కలుస్తుంది చివరికి. దీన్ని మనం మరణము అంటాం, అంతే కదండి. సో ఈ బొమ్మను తయారు చేసింది. బొమ్మను తయారు చేసి ఆవిడ ఒక గొప్ప విషయం కథ ఏం చెప్తుందంటే, బొమ్మ లోపలికి ఎటువంటి వాళ్ళు రాకుండా ఉండాలి అని ఆవిడ ఏం చెప్పిందంటే, బయటి వారెవరూ లోనికి రాకుండా, బయటివారు అంటే ఏంటంటే ఇతరులు, ఇతరులు అంటే ఇంటికి చెందని వాళ్లు, ఇల్లంటే ఏమిటి హృదయము, హృదయానికి చెందని వాళ్లు ఎవరు అంటే హృదయంలో స్థానం లేని వాళ్లు, స్థానం లేనివి అంటే దుర్భావములు, దుశ్చింతలు, హృదయంలో వీటికి స్థానం లేదు, వీటిని రానికుండా చూసుకోమని చెప్పి ఒక శక్తి ఆయుధం ఇచ్చింటండి. ఆ అబ్బాయికి శక్తి ఆయుధం ఇచ్చింది. శక్తి అంటే ఏమిటి? మనస్సు. అంటే మానవుడికి అమ్మ ప్రతి మానవుడికి ఒక మనస్సు ఇచ్చారు. ఈ మనస్సు చాలా శక్తివంతమైంది, సంకల్పాత్మకంగా ఏమన్నా చేస్తుంది మనస్సు. అయితే దానికి లేనిది ఏమిటి అంటే మంచి చెడు విచక్షణ. మొదట్లో లేదు దానికి. మంచి చెడు విచక్షణ ఎప్పుడు మొదలవడం స్టార్ట్ అవుతుందో అప్పుడు ఈ మనస్సు బుద్ధి అవుతుంది. నిశ్చయాత్మకం అయితే బుద్ధి, నిశ్చయాత్మకంగా లేనప్పుడు మనస్సు. ఈ మనస్సుని శక్తి ఆయుధంగా ఇచ్చేసరికి ఈ పిల్లవాడికి ఎక్స్పీరియన్స్ లేదు కాబట్టి అమ్మట్లా చెప్పిందని బయటన్నాడు, అమ్మంటే ప్రేమ, కానీ వచ్చినవాడు శివుడు లోపలికి వెళ్లడానికి తయారవుతున్నవాడని, హృదయంలోకి శివుడు రాబోయాడండి. హృదయంలోకి శివుడు రాబోతే అడ్డగించాడు. ఎందుకు? తారతమ్యం తెలియదు. తెలియక అడ్డగించేసరికి ఎందుకు అడ్డగించాడు అంటే అమ్మ నన్ను సృజించింది అని వాడు శరీరాన్ని చూసుకుంటున్నాడు, దేహాన్ని చూసుకుంటున్నాడు, నాకు ఈ శక్తినిచ్చింది అని మనస్సును చూసుకుంటున్నాడు. అంటే ఎవరైతే తనను తాను దేహంగా చూసుకుంటూ తనను తాను ఒక మనస్సుగా సైకాలజీగా చూసుకుంటున్నారో, ఫిజియాలజీ అండ్ సైకాలజీ రెండింటిగానే భావిస్తున్నారో, వాళ్ళు డివినిటీ లోపలికి ఎంటర్ చేయనివాడు. మిగతా వాళ్ళని కూడా ఫిజియాలజీలానే చూస్తారు. ఎంటర్ చేయకపోయేసరికి ఇప్పుడు కథ ఏం చెప్తుందంటే శివుడి కోపం వచ్చిందంటారు. అంటే అప్పుడప్పుడు మనం చెప్పుకోవాలేకపోతే మన పురాణాల్లో ఏంటండి దేవతలందరూ ఇంత వైలెంట్ గా ఉంటారనుకుంటారు, చక్రంతో చంపేశాడు, త్రిశూలంతో తల తీసేశాడు. ఈ విధంగా చెప్పుకోకపోతే పిల్లలకి పర్టికులర్ ఈ జనరేషన్ లో వాళ్ళకి అర్థం కాదు. కోపం అంటే అక్కడ అర్థం ఏమిటి అంటే కోపం దీనిపైన వచ్చింది అంటే అహంకార తత్వం, ఏదైతే నేను తనంటూ లేకపోతే అమ్మ సృజించినా కూడా పరమాత్మే ఆడిస్తున్నా కూడా కాన్షియస్నెస్ అది గుర్తించకుండా ఆ పరమాత్మని హృదయం లోపలికి రానివ్వకుండా ఉన్నాడు అంటే అడ్డుపడుతోంది మనస్సు. అంటే మనస్సు పైన అదే మన అహంకారము. అంటే తాను కానిది తాననుకునే తత్వం, నేను ఉన్నాను అనుకునే కర్తృత్వం, నేను చేస్తున్నాను అనుకునే కర్తృత్వం, దాని మీద కోపం. అంటే కర్తృత్వం పోవాలి, ఎందుకంటే భగవంతుడికి తనకి భక్తుడికి ఎటువంటి డిస్టెన్స్ ఉండకూడదు, సెపరేషన్ అసలు ఇష్టం ఉండదు. అందువల్ల కోపం అంటే అది కోపం కాదు, కరుణ. భగవంతుడు అనేది కరుణ మాత్రమే, కంపాషన్. ఆ కంపాషన్తో ఆయన ఏం చేశారు, పాస్ట్ ప్రెజెంట్ ఫ్యూచర్ చూడగలిగిన త్రిశూలంతో, అంటే మూడు కాలాలు తెలిసినవాడు కాబట్టి పాస్ట్ ప్రెజెంట్ ఫ్యూచర్ ఉన్న త్రిశూలంతో ఈ అహంకారము అన్న తలని తగ్గొట్టారు. అంటే అర్థం ఏమిటి చెప్పుకోవాలంటే కంప్లీట్ గా గ్రేస్ ఇచ్చారు అని అర్థం. గ్రేస్ ఇచ్చేసరికి తల తెగిపోయింది. ఇప్పుడు ఏమిటి, పక్కనే గజాసుడు ఇచ్చిన అందరికీ మనకి ఇచ్చిన లెసన్ ఏంటంటే, స్వామి శరణాగతి తత్వం ఉన్న అసురుడి తలైనా పర్వాలేదు, అహంకార తత్వం ఉన్న సురుడి తల కూడా అవసరం లేదు. గ్రేటెస్ట్ లెసన్. ఎక్కడ పుట్టాము, ఏమిటి మన కులము, ఏమిటి మన స్టేటస్ ఇంపార్టెంట్ కాదు, శరణాగతి తత్వం ఉన్న అసురుడైనా పర్వాలేదు, వాడి జీవితం ధన్యమైపోయింది అని ఆ తల పెట్టేసరికి గజాననుడు అయ్యాడు. ఈ పిల్లవాడు గజాననుడు అయ్యాడు. సో ఎటొచ్చి ఈ పిల్లవాడంటే ఎవరు, అమ్మా నాన్న శివ పార్వతులకి మొట్టమొదట సృజింపబడిన వాడు పిల్లవాడు, మనందరికీ అగ్రజుడు, మనకి పెద్దన్న ఇలాంటివాడు. అందువల్ల ఏ కార్యం మనం చేయాలనుకున్నా కూడా మొట్టమొదట ఫస్ట్ ఎవరు రియలైజ్ చేశారో భగవంతుడు అనుగ్రహం వల్ల, ఫస్ట్ ఎవరికి జ్ఞానోదయం అయిందో అటువంటి ఫస్ట్ మన పెద్దన్నయ్యకి మనం దండం పెట్టుకున్నాం, ఆయన రోల్ మోడల్ లాగా, అన్న నీ మార్గంలోనే నన్ను కూడా తీసుకెళ్ళు అని మనందరం భావించాలి అని మొదటి పూజ ఈయనకి చేయడం. ఇది ఇందులో ఉన్న సంకేతం. ఇప్పుడు ఇదంతా మనకి చెప్పుకోకపోతే శివుడికి మొదట వినాయకుడికి మనం ఎందుకు పూజ చేస్తాము, శివుడి అనుగ్రహం ఏమిటో అర్థం కాదు. సరే ఆయన జ్ఞానం వచ్చిందని ఏమిటండి, మీరు అంటున్నారు బానే ఉంది ఆయన జ్ఞానం వచ్చిందని ఏమిటి అంటే, ఆ కథ ఇంకా చెప్పడానికి రెండు మూడు విషయాలు చిన్నవి మాత్రమే చెప్తాను, కథ మొత్తం చెప్పుకోలేము మనం. వినాయకవ్రత గారు చాలా కథలు చెప్తారు, ఐదు ఆరు, ఇందులో ఒక కథ చెప్పుకోవచ్చు మనం. ఇప్పుడు ఆయనకి జ్ఞానం వచ్చిందని ఏమిటి అంటే, ఆయన ఎవరికి ఈ గణాధిపత్యం ఇవ్వాలి అని డిస్కస్ చేశారు. ఈయనకే మళ్లీ ఆ శివపార్వతులకి ఆ తల్లిదండ్రులకి పుట్టినవాడు కార్తికేయుడున్నాడు. చాలా అందమైన వాడు, ఎంతో శక్తివంతమైన వాడు, ఆ నెమలి నెక్కితే ఎక్కడికైనా నిమిషంలో వెళ్ళిపోగలడు. అంటే ఏమిటి, కార్తికేయుడంటే ఆరు తలలతో, అంటే అర్షడ్ వర్గాలని ఎదిరించడానికి ఆరు తలలు,
షణ్ముఖుడు
అలా అర్షడ్ వర్గాలున్నాయి. షణ్ముఖుడు ఆయన ఎందుకంటే వాటితో, అందుకనే దేవసేనాధిపతి. దేవతలంటే ఇందాకేమనుకున్నాడు, దేవతలంటే ఎవరు, మంచి ఆలోచనలు, ప్రతి వాళ్లలో మంచి ఆలోచనలు అసురులతో పోరాడుతున్నప్పుడు వీళ్ళకి అధిపతి ఎవరు,
షణ్ముఖుడు.
షణ్ముఖుడు ఈ దేవతలందరికీ, ఆయన దేవసేనాధిపతి. ఆ దేవసేనాధిపతి ఇంత శక్తి ఉండి ఇంత అందమైన వాడు, ఇంత గొప్పవాడు, ఇన్ని టాలెంట్స్ ఉన్నవాడు, ఒక పక్క నేనేమిటండి, ఒక గజానుడు, ఈయన వేసుకుని ఎక్కడికి వెళ్ళలేడు, చిన్న మూషికాను వాహనంలాగా పెట్టుకున్నాడు, ఎక్కడికైనా వెళ్తే ఈ మనకి సంగతి తెలిసిందే. వీళ్ళిద్దరి మధ్యలో కంపారిజన్ వచ్చింది. అంటే ఏమిటంటే, ఏం చెప్తున్నారు కథలో అంటే, చూడండి ఎంత క్లియర్ గా ఉంటుందో కథ, వ్యాసమహర్షి ఆయన ఎంత జీనియస్. ఏం చెప్తున్నారంటే, జ్ఞాని అయిన వాడు ఎటువంటి రూపం అనేది ఇంపార్టెంట్ కాదు, ఎటువంటి వాహనం వేసుకున్నాడు అనేది ఇంపార్టెంట్ కాదు, దాని ముందర హ్యూమన్ విల్ పవర్ కార్తికేయుడు. ఆ విల్ పవర్ తో నువ్వు ఫైట్ చేసి నువ్వు గెలుస్తావనుకోవడం కల్ల, అది సరిపోదు నువ్వు ముందరికి వెళ్ళడానికి. నీకు ముందరికి వెళ్ళాలంటే నువ్వు సైన్యాధిపతిగా ఉండు పర్వాలేదు, కానీ గణాధిపత్యం ఎవరికి ఇవ్వాలి అంటే, గణాలంటే నీ ఆలోచనలు, నీ ఫీలింగ్స్, గణాధిపత్యం ఎవరికి ఇవ్వాలి అంటే సరెండర్ అయిన వాడికి ఇవ్వాలి. అది మాత్రమే అంటే భగవంతుణ్ణి ఆశ్రయించిన వాడికి మాత్రమే ఈ యుద్ధంలో విజయం లభిస్తుంది తప్ప తన స్వశక్తి మీద నమ్ముకున్న వాడికి కాదు అని చెప్పడానికి వీళ్ళిద్దరికి మధ్యలో పోటీ పెట్టారు. పోటీ పెట్టిన ఆయన ఈ ప్రపంచంలో ఉన్న 33 కోట్ల నదులు అన్నిట్లో స్నానాలు చేసి పుణ్యక్షేత్రాలని దర్శించి రా, ఎవరు మొదట తిరిగి వస్తారు అని ఎంత గమ్మత్తుగా చెప్తారంటే మన పురాణాల్లో, 33 క్షేత్రాలు ఏమిటండి, ఇవన్నీ ఏమిటి అంటే ఏమీ లేదండి, ఈ ప్రపంచంలో ఉన్న ఈ విషయాలు లేక మనుషులు ఎవరైతే ఉన్నారో వారందరినీ, వారందరూ పుణ్యక్షేత్రాలే, ఒక్కొక్కళ్ళు పుణ్యక్షేత్రం, ఆ ఒక్కళ్ళు భగవంతుడు అంశ, వారందరినీ అర్థం చేసుకుని వారిని గెలుచుకురావడం అన్నమాట అందరితో. ఇంత చేయగలవా నువ్వు, ఇంతమందిని నువ్వు జయించగలవా అంటే ఆయన అన్ని చేసి వచ్చేసాట. కానీ ఎక్కడికి వెళ్ళినా కూడా ఈయన ముందర కనబడి ఏంటి అని చేసిందంటే, నా తల్లిదండ్రుల్ని మాత్రం నేను 3 సార్లు ప్రదక్షిణ చేస్తాను. అంటే అర్థం ఏమిటంటే, నువ్వు అందరినీ ప్రపంచంలో ఉన్న ప్రతి మనిషిని ప్లీజ్ చేయడానికి ట్రై చేయక్కలేదు, భగవంతుడిని మాత్రం ప్లీజ్ చేయంతే, అందరూ ఆటోమేటిక్ గా ప్లీజ్ అవుతుంది. స్వామిది మామూలుగా మాటగా చెప్తే మనకు అర్థం కాదు, కథలు చెప్పారు, పురాణం చెప్పారు, ఈ విధంగా ఇలా ప్రతిదీ సాంకేతికం, సింబాలిక్. ఆ సింబాలిజం అండర్స్టాండ్ చేసుకుంటే గనక ఎంత గొప్పదో అర్థమవుతుంది మనకి. అప్పుడు శివతత్వం కొంత అర్థమవుతుంది. ఆయన తత్వం ఏమిటంటే, ఆయన ఎప్పుడు కూడా ఆ విధంగా మనతో పాటు నిలిచి ఉన్న ఒక పరమాత్మ తత్వం. ఆయన ఎట్లా అప్రోచ్ అవ్వాలని వినాయకుడు మనకు చూపెట్టారు. సరే, ఆయన తలుచుకుని మనం ముందరికి వెళ్తున్నాము, కథ చెప్పుకుంటున్నాము. మీకేమైనా ఆలోచన వస్తుందా?
సరే, మీరు చెప్తుంది వింటుంటే ఎలా ఉందంటే, నిజంగా అది త్యారాస్వామి అంటారు కదా, తెలిసి రామచింతన చేయవే మనస అని. ఈ కథని ఎన్నోసార్లు మనం విని ఉంటాం, చాలాసార్లు వినాయక కథలో చదువుకుని ఉంటాం, కానీ ఇలా అర్థం చేసుకున్నప్పుడు, దాని పర్పస్ ఏంటో తెలుసుకోగలిగినప్పుడు, మీరు చెప్పినట్టుగా ఆ సూత్రం తెలిసిన తర్వాత దాన్ని ఎలా ఆచరణలో పెట్టాలో తెలుసుకున్నప్పుడు, దాని యొక్క ఫలితాన్ని నిజంగా మనం పొందుతాం అనిపిస్తుంది.
కరెక్ట్, 100%. ఇలాగే మనం మళ్ళీ ఆ సూత్రం చెప్పుకుంటూ ఉంటే క్షీరసాగర మదనం తీసుకుందాం. అందులో శంకరుడి తత్వం చాలా బాగా బయటపడుతుంది. కథ ద్వారా మనం ఎక్కువ చెప్పుకోలేదు, అయితే ఆ రాక్షసులు, దేవతలు వారిద్దరికీ కూడా అమృతం కావాలి. అమృతం అనే ధ్యేయంతో వారి క్షీరసాగర మదనం చేయమని చెప్పారు. క్షీరసాగర మదనం చేయమన్నప్పుడు దాంట్లో మందర పర్వతాన్ని కవన్లాగా తీసుకుని వాసుకుని తాడుగా పెట్టుకుని వారు చేస్తూ, ఆ మందర పర్వతం మునిగిపోతుంటే దాన్ని మళ్ళీ ఎత్తి నిలపడానికి కూర్మావతారంగా విష్ణుమూర్తి వచ్చి దాన్ని నిలిపినట్టు ఈ విధంగా కథ చెప్తారు. ఎన్నో విషయాలు బయటపడ్డాయని, చంద్రుడు, ధన్వంతరి, ఈ విధంగా కల్పవృక్షము, కామధేనువు లాంటి ఎన్నో బై ప్రాడక్ట్స్ వచ్చాయి. అమృతం వాళ్ళు కోరుకుని చిలుకుతే బై ప్రాడక్ట్స్ ఎక్కువ వచ్చాయి మొట్టమొదట. ఆ బై ప్రాడక్ట్స్ వచ్చినప్పుడు అందరూ పంచుకున్నారు. లక్ష్మీదేవి కూడా అంటే డబ్బు, లక్ష్మీదేవి అంటే చెప్పడంలో ఏంటంటే డబ్బు. అయితే ఈ డబ్బు ఏ రాక్షసుల దగ్గరకో ఏ దేవతల దగ్గరకో వెళ్తే అది వాళ్ల అహంకారం ఎవరు, వాళ్ళకి ఇంకా అమృతత్వము. ఇక్కడ ఒక విషయం చెప్పాలి, నేను చెప్పి ముందరికెళ్తాను. అమృతత్వము అంటే ఎప్పుడూ బతికేది కాదండి, అది కాదు వరం. అమృతత్వము అంటే నేను దేహం కాదు అని తెలుసుకునే జ్ఞానం. అమృతత్వం అంటే ఒక పానీయం కాదు. ఎందుకని మోహిని అవతారంలో ఆయన రాక్షసులకు ఇవ్వలేదంటే, అది ఎవరికి ఇవ్వడానికి వాళ్ళకి అర్హత ఇంకా రాలేదో వారికి ఇచ్చేది కాదు అని చెప్పడం. వారు ఇంకా మోహంలో ఉండిపోతారు, వాళ్ళు ప్రపంచిక మోహంలో ఉండిపోతారు. ఎవరు దీన్ని తీసుకునే అర్హత వస్తుందో వారికి మాత్రమే వస్తుంది. ఏమిటి అమృతత్వము అంటే, మృతత్వం లేనిది అంటే, నేను చనిపోయేవాడిని కాదు అన్న రూఢి అయిన విశ్వాసం రావడం. అంటే ఎవరు చనిపోయేది, దేహం చనిపోతుంది, ఈ పర్సనాలిటీ ఎండిపోతుంది, మైండ్ ఆగిపోతుంది, మరి ఎవరు చనిపోని తత్వం ఏదైతే నాలో ఉందో చైతన్యంగా అది మాత్రమే నేను అని తెలుసుకుని ఉండడం, ఇది అమృతత్వం. సరే, దానికోసం ఆ ధ్యేయంతో వాళ్ళు మొదలుపెట్టారు. అందరికీ దొరుకుతుంది అంటే అందరికీ దొరకదండి, అందరికీ దొరకలేదు, అది కొంతమందికి మాత్రమే వచ్చింది. ఒకవేళ చీటింగ్ చేసి ఏమన్నా చేసినా రాహుకేతువులు గతిపడుతుందని చెప్పారు. రాహుకేతువులు గతిపడుతుంది. ఎనివే, ఈ విషయాలు ఎట్లా ఉన్నా కూడా మళ్ళీ మన కథలో బ్యాక్ వచ్చేస్తే, వారు ఈ బై ప్రోడక్ట్స్ అన్ని వచ్చాయి. మిగతావన్నీ జీవితంలో మనకు వచ్చేది మన హోదా, మన విద్య, డబ్బు, ధనము, హుందా, అన్ని కూడా బై ప్రోడక్ట్స్ అని చెప్పడం. మరి లక్ష్మీదేవి విష్ణువుని వరించింది, విష్ణువుని వధించడం అంటే అర్థం ఏంటంటే విష్ణుమూర్తి ఏంటంటే అక్కడ ఆయన స్థితికారకుడు. అంటే ఈ ప్రపంచంలో అందరూ బతకడానికి డబ్బు అవసరం. అది అందరినీ కంఫర్టబుల్గా ఉండి లివ్ అండ్ లెట్లి వేరే వాళ్ళను కూడా బతకనిస్తూ తాను సంపాదించుకుని తాను ధర్మంగా సంపాదించుకుని బతికినంత వరకు అది పాదాలు ఒత్తుతూ ఉంటుంది స్థితికారకుడికి. దాన్ని తీసుకొచ్చి తల మీద పెట్టుకున్నప్పుడు ముంచేస్తుంది. అందుకనే కుచేలుడికి వరం ఇచ్చినప్పుడు మూడు వరాలు కృష్ణుడు ఇవ్వకపోతే రెండు వరాలు మాత్రం దగ్గర ఆపేసింది రుక్మిణీదేవి అనే కథ ఉంది మనకి తెలిసే. మన కథ స్వామి చాలాసార్లు చెప్పారు. మొట్టమొదటి వరం కుచేలుడికి ఏమిచ్చాడు కృష్ణుడు అంటే ఆయన అన్నట్ట అష్టైశ్వర్యాలు కలగాలి అని వచ్చేసింది. అక్కడ ఐశ్వర్యం వచ్చేసింది. రెండో వరం వినండి, అష్టైశ్వర్యాలు కలిగినా నువ్వు నీ కుటుంబం ఇప్పుడు కూడా దైవ స్మరణ కలుతూనే ఉండాలి. చాలా ఇంపార్టెంట్ వరం ఇది. అంటే దాన్ని బట్టి ఏమర్థం అవుతుందంటే దైవ స్మరణం లేకుండా మన్నించి మనం విడిపోవడం ఎప్పుడు జరుగుతుంది అంటే అనవసరంగా ధనం వచ్చినప్పుడు, అవసరమైన దానికన్నా ఎక్కువ వచ్చినప్పుడు ధనం. ఇది ఇక్కడ మీనింగ్ అనమాట. లక్ష్మి ఎందుకు విష్ణువుని వరించిందంటే ఆయన కాళ్ళ దగ్గర కూర్చోవడానికి. నన్ను మీరు మాస్టర్ చేయొద్దు, నన్ను సర్వెంట్గానే పెట్టుకోండి స్థితి కారకంలో. సో ఇట్లా ఎన్నో సూక్ష్మమైన మంచి మంచి సందేశాలున్నాయి ఈ క్షీరసాగర మండలంలో. అయితే చివరికి వచ్చే ఒక సందేశం మనకి శంకరతత్వంలో చాలా ఇంపార్టెంట్. ఏమిటి అంటే వారికి హాలాహలం బయలుదేరింది, వాసుకి నోట్లోంచి బయటకు వచ్చింది. వాసుకి కాలసర్పము అంటారు చూడండి, కాలస్వరూపం. కాలస్వరూపం అంటే వెళ్లగా 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 మంచి చెడు ఘర్షణ జరుగుతున్నప్పుడు ఆ కాలం అట్లా వెళ్లి ఆ కాలం ఆ రాపిడికి తట్టుకోలేక కాలం వల్లనే హాలాహలం పుడుతుంది. ఆ హాలాహలం పుట్టిన తర్వాత ఆ రాపిడి వల్ల సరే జరిగేది ఏదో నాశనం జరిగిపోయిన తర్వాత యాక్చువల్లీ మిగిలేది ఎవరు మిగులుతారో వారికి మాత్రమే అమృతత్వం నిజం చెప్పాలంటే. అయితే ఈ హాలాహలం పుట్టినప్పుడు ఇప్పుడు జరిగేది ఏమిటి ప్రపంచంలో? ఇంత ఘర్షణ జరగడానికి అన్ని చోట్ల వెళ్లిపోయినప్పుడు ఇంత లిమిటెడ్ రిసోర్సెస్ కోసం అందరము యుద్ధం చేసుకోవడము, ఒకళ్ళంటే ఒకళ్ళు పడకపోవడము, ఇవన్నీ అదే కదా హాలాహలమే కదా. ఈ హాలాహలం నుంచి ఎవరు బయటపడగలరు? అటువంటి వారికి మాత్రమే అమృతత్వం, మిగతా వారికి లేదు అమృతత్వం. అంత జరిగేది క్షీరసాగర మధురమే మొత్తం
జీవితం అంతా
క్షీరసాగర మధురం. అయితే కాలానుగుణంగా మన పెద్దలు చెప్పింది కూడా ఏంటంటే సత్య త్రేత ద్వాపర కలి. ఈ కలిలో ఇది కొంచెం హయ్యెస్ట్ ఇంటెన్సిటీకి వెళ్తుంది. అన్ని చోట్ల నాలుగు వైపుల దిక్కుల వ్యాపించినట్టు అనమాట ఈ నెగిటివిటీ. హాలాహలం అంటే నెగిటివిటీ. ఈ నెగిటివిటీ నాలుగు దిక్కుల వ్యాపించుకోండి. ఇప్పుడు మన వాట్సాప్లు సోషల్ మీడియాలు ఏదక్కడ తెలిసినా కూడా 10 మంది
పనిచేస్తారు.
సో ఎట్లా ఎంతసేపు పట్టాలి వ్యాపించడానికి? దావానంలాగా వ్యాపిస్తుంది అనమాట. అలా వ్యాపించేసింటది. అది వ్యాపించేసినప్పుడు ఏం చేయాలో తెలియక వీళ్ళందరూ బై ప్రోడక్ట్స్ వచ్చినప్పుడు మంచివి దొరికినప్పుడు అందరికీ కావాలి, కానీ చెడు దొరికినప్పుడు అది చెడు అంత ప్రబలినప్పుడు మన మీదే అది అటాక్ చేస్తున్నప్పుడు ఎవరికి కావాలి ఎవరికి వద్దు. అందుకని వారందరూ వెళ్ళి శంకరుని వేడుకున్నారు. శంకరుని వేడుకుంటే ఆయన చేసిన గొప్ప మంగళకరమైన పని ఏమిటి అంటే ఆ మొత్తం అన్ని వైపులా ఉన్న దాన్ని ఒక చిన్న గోళికాయంత చేసి సెట్ అయిన. అంటే ఎంత నెగిటివిటీ ఉన్నా కూడా దాన్ని అంతా ఇంత ఇంత పెద్దది అన్నట్టు చూడకుండా చిన్నది చేసేసుకో. దాన్ని ప్రపంచప్రాయంగా చూడు, చిన్నగా చూడు, అవసరమైతే అట్లా నోట్లో వేసేసుకోగలనంతగా చూడు నువ్వు అనంతగా చేసుకున్నాడు. చేసేసుకుని ఆయన పార్వతీదేవి అందిట్ట ఆయన, స్వామి నేను మీ లోపల మీకు స్వభావంగా నేను నేచర్ లాగా ఉన్నాను. మన స్వభావాన్ని కూడా నేచర్ అంటారు చూడండి. మీ లోపల స్వభావంగా నేచర్గా ఉన్నాను, మీ బయట ప్రభావంగా నేచర్గా ఉన్నాను. నేను రెండు వైపులా వదిలేసిన ఈ ఆహ్లాహలం కష్టమే, కాబట్టి మీరే చూసుకోండి అంటే ఆయన తన లోపలికి తీసుకోలేదు ఆ ఆహ్లాహలాన్ని, బయటకి పడేయలేదు, కంఠం దగ్గర పెట్టుకుని గరడకంఠుడు నీలకంఠుడు అయ్యాడు. ఇది అది ఎంత అందంగా ఉంటాడు చూడండి, నీలకంఠుడు ఎంత అందంగా ఉంటుందో ఆ స్వరూపం. కాబట్టి అది వన్ ఆఫ్ ద గ్రేటెస్ట్ స్టోరీస్ శివపురాణాల్లో. ఏంటి చెప్పేది ఏమిటి అంటే ఒక లీడర్ ఈ రోజుల్లో ఇంత నెగిటివిటీ చుట్టూ ఉన్నప్పుడు మనందరం ఒక లీడర్షిప్ లో శంకరులాగా ఉండాలి, కింకరులాగా ఉండకూడదు అంటే స్వామి చెప్పేది ఏమిటి అంటే రెండు విషయాలు. మొట్టమొదట నెగిటివిటీని నువ్వు నీ లోపలే గరళం దగ్గర పెట్టుకో, నీ లోపలికి తీసుకోకు, బయటికి పడేయకు. వేరే వాళ్ళ చెవుల్లో నెగిటివిటీ ఇమీడియట్లీ వేసేయాలని చూడకు, అది కరెక్ట్ కాదు. ఒక చెడు విషయం తెలియగానే వేరే వాళ్ళకి చెప్పాలి. లేకపోతే ఒకళ్ళకి చెప్పవలసిన విషయం అది కొంచెం హార్ష్ ఫీడ్బ్యాక్ అంటాం మనం. అంటే నిజమే కానీ వాళ్ళకి హార్ష్గా కొంచెం హార్ష్గా ఉంటుంది అనుకున్నప్పుడు కూడా హార్ష్గా కాకుండా ఏ విధంగా వాళ్ళకి అండర్స్టాండింగ్ స్వీట్గా ఉంటుందో చెప్పగలగాలి. హార్ష్ నీ లోపల పెట్టుకో, హార్ష్నెస్ బయటకు పెట్టుకో. అంతే సత్యం బ్రూయాత్ ప్రియం బ్రూయాత్ నా బ్రూయాత్ సత్యం అప్రియం అని. సో అక్కడ పెట్టుకో అని స్వామి చెప్తున్నారు. ఇంకోటి నీ లోపలికి కూడా ఎప్పుడు తీసుకోకంటే నిన్ను నువ్వు పాడు చేసుకుని నువ్వు ఎక్కువ సీరియస్గా తీసుకోకే విషయాన్ని. ఏది విన్నా కూడా నమ్మేసేయద్దు దాన్ని. ఇది మనస్సు చేస్తున్న ఒక మోసం, మంకీ మైండ్. కాబట్టి దేన్ని నమ్మేసే, వాళ్ళ గురించి ఎట్లా అనగానే నమ్మబుద్ధి వస్తుంది. పొద్దునే లేవంగానే న్యూస్ పేపర్ తీస్తాను, నిండాబద్దాలే కదండి, ఏముంటుంది అందులో, నిజమేమన్నా ఉందా? ఎందుకంత ఆతృతతో న్యూస్ పేపర్ చదువుతాం లేక ఇంకా న్యూస్ వింటాం? అంటే అబద్ధం కళ్ళులాగా ఎక్కువ వినబుద్దేస్తుంది, ఇంటాక్సికేటింగ్ గా ఉంటుంది, ఇంకా వినాలనిపిస్తుంది. వేరే వాళ్ళ గురించి చెప్తూ ఉంటే అది వినాలనిపిస్తుంది. ఇవన్నీ చేయవలసిన పనులు కావు ఒక లీడర్కి. అది మీరు చేస్తుంటే మీరు కింకర్లుగా ఉంటారు నాయనా, ఆ తప్పదాగుతూ ఎప్పుడు శంకర్లు కావాలంటే మీరు ఈ విధంగా ఉండండి అని చెప్పే కథ అది క్షీరసాగర మధనం. చాలా ఇంపార్టెంట్, అక్కడ శివతత్వం చాలా గొప్పగా మనకి మహోజ్వలంగా కనబడుతుంది అన్న అభిప్రాయం.
ఇదే క్షీరసాగర మధనంలో చూసినప్పుడు మనం శివుడు ఇటు అసురుల్ని అనుగ్రహిస్తాడు, దేవతల్ని అనుగ్రహిస్తాడు, అంటే ఏ పక్షపాతం లేకుండా వ్యవహరిస్తుంటాడు.
అవును,
అలాంటి సన్నివేశాలు కూడా రావణాసురుని అనుగ్రహించాడు, గజాసురుని అనుగ్రహించాడు. ఇలా ఉండడంలో శివతత్వం యొక్క ఏంటి, ఏ సందేశాన్ని ఇస్తుంది?
చాలా ఉంది, చాలా ఉంది. నిజంగా చెప్ప ఇప్పుడు రావణాసురుడు తీసుకుంటే, రావణాసురుడు కైలాస పర్వతాన్ని ఎత్తాడు అని చెప్తారు, చాలా గొప్పవాడు అని. రావణాసురుడు అంటే ఎవరంటే తన స్వశక్తి మీద నమ్ముకున్నవాడు. అయితే 64 విద్యలు నేర్చారని స్వామి చెప్పాడు. అంత స్వశక్తి, తాను గొప్పవాడు అంత ఉంది, ఆ స్వశక్తి ఉన్నా కూడా కామక్రోధాన్ని జయించలేకపోయాడు. జగన్నాథ స్వామి కీర్తన ఒక దాంట్లో ఆయన చెప్తారు, కాపినారాయణ రాగంలో ఉన్న సరస సామధాన భేదండ అనే కృతి, ఇందులో ఆయన రాముణ్ణి కీర్తిస్తూ ఆయన అన్నారు, పరమ శాంభవాగ్రేసరుండైను పలుకు రావణుండు తెలియలేకపోయాయన్నారు. పరమ శాంభవాగ్రేసరుడు అంత గొప్ప భక్తుడు, అగ్రేసరు వాడు, అందరిలోకి అగ్రజుడు వాడు, అటువంటి వాడు అంత గొప్ప భక్తుడు కూడా తెలుసుకోలేకపోయాడు. ఏమిటి తెలుసుకోలేకపోయాడు? చిన్న విషయం తెలుసుకోలేకపోయాడు. ఏమిటి అంటే చేయించేదంతా ఆయనే అని తెలుసుకోలేకపోయాడు, తాను చేస్తున్నా అనుకున్నాడు అని. అందువల్ల ఆయన సామధాన భేదాలు సరిగ్గా ఉపయోగించలేకపోయాడు. అంటే అక్కడ టెక్నిక్ గురించి మాట్లాడారు ఆయన ఎట్లా ఉపయోగించాలి, ఎందుకని హితవు మాటలు ఎంతో బాగా పలికితేవి, సతముగా అయోధ్యనిత్తునంటివి, నత సహోదరుని రాజు చేసి రాక హతము కూర్చలేదా త్యాగరాజను తానే ఆయన చెప్తాడు. ఆ మాట ఎట్లా ఉన్నా కూడా రావణాసురుడు గురించి చెప్పుకుంటున్నాం కాబట్టి, అంత గొప్పవాడు ఇన్ని విద్యలు తెలిసిన వాడు కూడా అట్లా బోల్తా పడ్డాడు అంటే అర్థం ఏమిటి అంటే, తెలుసుకోలేకపోయాడు అంటే నిజం తెలుసుకోలేకపోయాడు. ఎందుకు తెలుసుకోలేకపోయాడు వాడు అంటే, నేను స్వశక్తితో ఉన్నాను అనుకుని, స్వశక్తితో నేను ఎంత చేయగలను అనుకున్న ఈ ఇతను గాని భస్మాసురుడు గాని ఈ రాక్షసుల్ని కూడా ఎందుకు ఈయన బ్రోచాడు శంకరుడు, ఎందుకు వారికి వరప్రదానం చేశాడు అంటే, వారు చేసుకున్న దానికి వారు చేసిన గట్టి సంకల్పంతో ఏం చేసినా కూడా వారికి ఆ స్టేజ్లో వారికి అటువంటిది ఇచ్చారు, భగవంతుడు వరం ఇచ్చాడు. వరం ఇచ్చి దీని ద్వారా నువ్వు ఇంకా ముందరికి వెళ్లి ఏమన్నా నువ్వు చేసుకో. ఒక మార్కండేయుడికి వరం ఇచ్చాడు, కానీ ఆ మార్కండేయుడు ఏం చేశాడు, మార్కండేయుడు చిరంజీవి అయ్యాడు. చిరంజీవి అయ్యాడంటే జ్ఞానం సంపాదించాడు ఆయన. అందరూ అలా చేయలేకపోతారు. అది అక్కడ ప్రాబ్లం ఏంటంటే, అసురుడు అంటే ఏమిటంటే ఛాన్స్ ఇచ్చినా కూడా ఉపయోగించుకోలేనివాడు అసురుడు. ఛాన్స్ ఇచ్చినప్పుడు ఉపయోగించుకునేవాడు ఋషి మార్కండేయుడు. సో రావణాసురుడికి ఇచ్చాడు, ఉపయోగించుకోలేడు. భస్మాసురుడికి ఇచ్చాడు, నా చెయ్యి ఎవరి చేయి ఎవరి మీద పెట్టినా కూడా భస్మం కావాలి. జస్ట్ ఇమాజిన్ చేయండి, ఈ రోజు అటువంటి వరం ఎవరికైనా ఉండి వాడి టెర్రరిజం పైన చేపెడతాడు, పవర్టీ పైన చేపెడతాడు, దుఃఖం పైన చేపెడతాడు. ఈ ప్రపంచంలో ఇంకేమి ఉండవు, ఈ దుఃఖం అటువంటివి అందరూ సుఖంగా ఉంటారు అని భావించవచ్చు. కానీ అటువంటి వరం, అంత గొప్ప వరం ఉండి ఎటువంటి అయినా సిస్టమ్ నే మార్చగలిగినంత గొప్ప శక్తి ఒకడికి ఇస్తే వాడు దేనికి ఉపయోగించేటది? చివరికి తన తల మీద తను పెట్టుకుని నశించాడు. ఇట్లాగే మిడాస్ అని ఒక స్టోరీ వస్తుంది గ్రీక్ దాంట్లో. వాడు చూడండి ఎంత సామ్యం ఉంటుందో వీటిలో, ఏది ముట్టుకున్నా బంగారం కావాలని తీసుకున్నాడు. తన సొంత కొడుకు కూతుర్ని పట్టుకుని అది బంగారం అయిపోయింది, ఇంకా
తినే ఆహారం ముట్టుకుంటే
అది బంగారం అయిపోయింది, అదంతా వేస్ట్ అని తెలుసుకున్నాడు. అదేవిధంగా ఈ భస్మాసురుడు తెలుసుకున్నాడు. కాబట్టి ఇక్కడ చెప్పే కథ ఏమిటంటే, శివ శంకరతత్వం ఏమిటంటే, ఎదురుకుండా వాళ్ళని భస్మం చేయాలి అని అనుకుంటే నువ్వే భస్మం అవుతావు సుమా. ఎదురుకుండా వాళ్ళ చెడు ఎప్పుడు నువ్వు కోరుకోవద్దు. లవ్ ఆల్ సర్వ్ ఆల్ హెల్ప్ ఎవర్ హర్ట్ ఎవర్ ఈ కథ చెప్పారు. సో శంకరుడు ఈ స్టోరీస్ ద్వారా అసురుల్ని బ్రోచడం అంటే, అసురులను కూడా వాళ్ళు కూడా మనలాంటి వాళ్లే. అసురులు సురులు అంటూ ఎవరు లేరు, అందరిలోనూ ఉన్న తత్వాలే అవి. కాకపోతే ఎవరైతే ఈ మాట వినట్లేదో, ఎవరైతే సొంతగా అహంకారం పెరిగి నేను చేస్తున్నా అనుకున్నారో వాళ్ళంతా అసురులుగా తయారయ్యారు. ఇది చెప్పే విషయం. బాణాసురుడు కృష్ణుడు, కృష్ణ పరమాత్మ ఉన్న సమయంలోనే బాణాసురుడు ఉన్నాడు. ఈ బాణాసురుడు శంకరుని మెప్పించి తన ఇంట్లో అవుట్ హౌస్ లో పెట్టుకున్నాడు శంకరుని. ఆ విధంగా చూపెట్టారు కదా పురాణంలో, శంకరుడు సతీ సమేతంగా వచ్చి అక్కడ ఉన్నాడు అని చెప్పారు. చెప్పినప్పుడు కృష్ణ పరమాత్మతో ఈ బాణాసురుడికి యుద్దమైంది. ఎందుకు? అనిరుద్ధుడు, ఈ బాణాసురుడి కూతురు ఉష, ఆవిడ అనిరుద్ధుడిని ప్రేమించిన. అనిరుద్ధుడు అంటే కృష్ణుడికి మనవడు. వాళ్ళిద్దరు పెళ్లి చేసుకోవడంలో వీళ్ళిద్దరికి యుద్దం అయినప్పుడు చాలా చక్కగా చూపెడతారు. శంకరుడు బాణాసురుడి వైపు నుంచి కృష్ణుడితో యుద్దం చేసినట్టు పురాణం చూపెడతారు. అంటే అర్థం ఏమిటి అంటే, తనను నమ్ముకున్నవాడు తనను అంతగా చేసినవాడు తనకి ఆయన అది కూడా ఇస్తాడు. అయితే ఏమవుతుందంటే ఆ యుద్దంలో ఎవరిది కూడా గెలుపు ఓటమి ఉండదు. చివరికి వారిద్దరూ కలిసి మేమిద్దరం ఒకటే అని ఒకటిగా అయ్యి శివ కేశవ భేదం లేదు అని చెప్పి దర్శనమిస్తారు బాణాసురుడికి. అప్పుడు బాణాసురుడు హృదయం మారిపోతుంది. ఈ విధంగా సినిమా కూడా వచ్చింది బాణాసురుడి మీద. ఉషాపరిణయం అని ఒక ఇది కావ్యం ఉంది బాణాసురుడి కథ గురించి. ఇలా శివతత్వం ఎక్కడ ఉన్నా కూడా చివరికి అది మంచికే, ఎయిదర్ అది గుర్తుపడితే గనక మార్పు ట్రాన్స్ఫర్మేషన్ వస్తుంది, గుర్తుపట్టలేదా మళ్ళీ జన్మాంతరం. ఈ విధంగా జరుగుతూ ఉంటుందన్నమాట.
బాగుంది సార్. ఇందాక వింటున్నప్పుడు అంటే ఒక జనరల్ డౌట్ ఇది, మనం చూస్తున్నప్పుడు ఏమొస్తుందంటే నేను చేస్తున్నాను అనుకున్నప్పుడు, అంటే కుమారస్వామి విషయంలో కావచ్చు ఇంకా వేరే రాక్షసులు కావచ్చు, నేను అనుకున్నప్పుడు స్పిరిచువాలిటీకి దూరంగా అంటే భగవంతుడు దూరంగా వెళ్ళిపోతున్నా. కానీ ఇప్పటి వాళ్ళు అంటే నేటి యువతకి వాళ్ళు దాన్ని ఎలా తీసుకుంటారంటే సెల్ఫ్ కాన్ఫిడెన్స్ అని అనుకుంటారు, అది లేకుండా ఏం చేయలేం కదా అని అడుగుతారు. దాంట్లో మనం ఆ అభేదం ఎలా చూడాలి?
నా దృష్టిలో సెల్ఫ్ కాన్ఫిడెన్స్ ఉండవలసిందే, కాకపోతే ఆ సెల్ఫ్ లో ఎస్ చిన్న ఎస్ వాడుతున్నామా పెద్ద ఎస్ వాడుతున్నామా అనేది ఇంపార్టెంట్.
ఓకే,
చిన్న ఎస్ అంటే నేను జీవిగా చేస్తున్నాను అనుకోవడం, అది శుద్ధ తప్పు. చూసుకుంటే సాయిప్రసాద్, ఇప్పుడు మనము శ్రోతలందరూ వింటున్నారు రేడియో సాయిలో, ఇప్పుడు ఇక్కడ కూర్చుని మనము స్టూడియోలో రికార్డ్ చేస్తున్నాము, మాట్లాడుతున్నాము, ఎట్లా వస్తుంది మాట? నేను ఏం చేస్తే ఈ మాట నాకు వస్తుంది? ఆలోచిద్దాం, ఎంక్వైరీ చేద్దాం. స్వామి ఏంటంటే సెల్ఫ్ ఎంక్వైరీ చేయమన్నారు. ఆలోచిద్దాం, ఈ మాటని నేను ఏమైనా సృజించానా, ఈ శబ్దాన్ని నేను సృజించానా, నేను ఏ శక్తి పెడితే లోపల నుంచి ఇది బయటకు వస్తోంది? అప్పుడప్పుడు ఏదో లోపల ఇరుక్కుపోయినప్పుడు, నాకు ఒంట్లో బాగుండనప్పుడు నేను అనుకున్నట్టు నేను రావట్లేదే, ఇది నేను ఏమైనా కంట్రోల్ చేయగలుగుతున్నానా దీన్ని? ఎంత మాట్లాడి సరే అది పక్కన పెడదాం, దానికన్నా ముందర ఆలోచన. ఇప్పుడు ఒక ప్రశ్న మీ ద్వారా వచ్చినట్టు నాకు ఉంటుంది, ఈ ప్రశ్నకి జవాబు నిజంగా నాకు తెలిసి నేను చెప్తున్నాను, ఆ ప్రశ్న రావడానికి నేను ఏం చేశాను, నేను ఎంత చేశాను, దాని ద్వారా ఈ జవాబు రావడానికి నేనేం చేస్తున్నాను, నేను ఎంత చేస్తున్నాను. అందుకనే తెలిసిన వాడు కాబట్టి ఆయన పోతన మహానుభావుడు, పలికిడిది భాగవతమట, పలికించేడువాడు రామభద్రుడట, నే పలికిన భవహరమగునట, ఎవరికి? నాకు భవహరమగునట, ఈ జీవికి భవహరమగునట. నే పలికిన అంటే నేనని ఎవరనుకుంటున్నారో వాడికి భవహరం, నే పలికిన భవ అందువల్ల పలికేద వేరుండు కాదు పరక కలినేల, ఏదో ఏదో మాట్లాడుకునే బదులు దీని గురించి మాట్లాడతాను, నేను భగవంతుడి గురించి మాట్లాడతాను అని చెప్పడం లేంటే తెలిసిన వాడు. అందుకనే భాగవతము తెలిసి పలుకుట చాలా కష్టం అని చెప్పారు ఆయన, ఎవరికైనా పోతేనే అంటారు ఆయన, తెలిసి పలుకుట కష్టం అన్నారు. తెలిసి పలకడంలో తెలియ అంటే చాగరాజస్వామి తెలిసి రామచింతనతో నామము లాగా అటువంటిదే. తెలిసి పలకడం అంటే ఆయన చేయిస్తున్నారు నా ద్వారా అని తెలుసుకోవడం, తెలియకుండా పలకడం నేను చేస్తున్నాను నాకు ఇంత కవిత్వం వచ్చాను అనుకుని రాయడం. ఆ విధంగా చూసుకుంటే మనకి, కానీ సైంటిఫిక్ గా ఆలోచిస్తే కొంతమంది ఒప్పుకోకపోవచ్చు ఈ మాటని. వాళ్ళు అంటారు సరే అంతా బానే ఉందండి, మీరు భక్తిపరంగా ఏదో అంటున్నారు, కానీ చూడండి ఇద్దరు మనుషుల మధ్యలో తేడా లేదా? వీళ్ళు పీహెచ్డీ చేశారు, లాంగ్వేజ్ లో లింగ్విస్టిక్స్ అవన్నీ చేశారు, వీళ్ళు చూడండి ఎంత చక్కగా పలుకుతున్నారో. ఒక సైంటిస్ట్ వాళ్ళు సైన్స్ గురించి ఎంత ధారాళంగా మాట్లాడుతున్నాడు. మరి నేను ఒక క్లర్క్ ని తీసుకొస్తాను, ఒక ఇంటర్మీడియట్ డిస్కంటిన్యూ చేసిన వాడిని తీసుకొస్తా, ఒకవేళ భగవంతుడు అయితే దీని ద్వారా కూడా పలికించాలి కదా సైన్స్, భగవంతుడే పలికిస్తుంటే అని, ఇటువంటి ప్రశ్నలు కుంటి ప్రశ్నలు వస్తాయి. కుంటి ప్రశ్నలు ఎందుకంటున్నానంటే నేను అర్థం పూర్తిగా కాకుండా వేసే ప్రశ్నలు ఇవి. ఇది ఏ విధంగా ఈ సృష్టి ఏ విధంగా ఉంది అని ఫస్ట్ మనం అది భావిస్తే, ఇది ఒక బొమ్మలాట లాంటిది. బొమ్మలాట అప్పుడు ఏ బొమ్మ ఏ విధంగా పలకాలి అని ఆట మొదలుపెట్టే ముందరే డిసైడ్ చేశారు. అంటే ఒక విషయం మనం మాట్లాడుకుంది చాలా అవేర్నెస్ తో అందరి శ్రోతల్ని కూడా ఎలర్ట్ గా ఈ మాట వినాలని నేను నా విజ్ఞప్తి. ఒకవేళ గనక మనకి డామినోస్ అంటారు, బొమ్మలు పేర్చబడి ఉంటాయి, ఆ బొమ్మలు ఒకటి పడేస్తే ఒకదాని మీద ఒకటి పడుతూ ఉంటాయి, దాన్ని డామినో ఎఫెక్ట్ అంటారు. అట్లా డామినోస్ అట్లా పడుతూ ఉంటాయి. ఒకవేళ ఈ విధంగా ఆలోచిద్దాం మనము, కోట్లు కోట్లాది బొమ్మలు, బిలియన్స్ అండ్ ట్రిలియన్స్ బొమ్మలు గనక పెట్టుంటే, ఈ ఎండ్లో ఒక బొమ్మను పడేస్తే ఆ ఎండికెళ్ళి ఆ బొమ్మ పడేసరికి కొంత టైం డెఫినెట్ గా పడుతుంది కదా?
పడుతుంది.
మరి కొన్ని రోజులే పట్టచ్చు, కొన్ని మామూలుగా మనం ఊహించుకునే బొమ్మలు ఊహించుకుంటేనే. ఆ విధంగా పరమాత్మ చేస్తున్నది ఇదే. ఆయన మొదటి బొమ్మ పడేశాడు అంటే ఆట మొదలైంది, ఇంకా ఆట సాగుతోంది.
మీరు చెప్పినట్టుగా గణేశుడి దగ్గర మొదలైంది,
గణేశుడి దగ్గర మొదలైంది కరెక్ట్. ఇది పడుతూ 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 వస్తున్నాయి. బొమ్మ పడిపోవడం ఎక్కడంటే బొమ్మ ఆట ఎండ్ అవడం. ఆట ఎండ్ అవడం అంటే ఆ జీవికి మోక్షం రావడం అనుకోవచ్చు పోని. ఆ విధంగా భావిస్తే అందరికీ అక్కడికి ఆయనతో యూనియన్ కి వెళ్లవలసిన వాళ్లే, ఎవరు ఇందులో నుంచి తప్పించుకునేది ఏం లేదు. ఈ ఆట మొత్తం కంప్లీట్ అయ్యేసరికి బిలియన్స్ ఆఫ్ ఇయర్స్ కావచ్చు పడుతుంది రియాలిటీలో. కానీ ఇప్పుడు ఒక విషయం చెప్తాను, సపోజ్ ఈ మొత్తం వరుస క్రమంలో ఆల్మోస్ట్ చివరికి ఉన్న ఒక బొమ్మ ఉంది, ఒక 5-6 బొమ్మల ముందర ఒక బొమ్మ ఉంది. ఓ వింత విషయం చూడండి, ఆ బొమ్మ పడడం కూడా ఆ మొదటి బొమ్మ పడినప్పుడే నిర్దేశించబడింది. అంటే ప్రతి ఒక్కళ్ళ డెస్టినీ ఆల్రెడీ రాయబడింది. ఇంకొక ఎగ్జాంపుల్ తీసుకుంటాను, ఒక నావెల్ ఉంది, ఆ నావెల్లో 300 పేజీల నావెల్ ఉంది, మీరు 30వ పేజీలో ఉన్నారు, మీరు 30వ పేజీలో ఉన్నారు, ఆ 30వ పేజీలో ఉన్న కథని వల్ల మీరు పైకి కిందకి మీ ఆలోచనలు వెళ్తున్నాయి, ఎక్కడ ఇంత బాగుంది ఇంత చక్కగా ఉంది లేదా దుఃఖపడుతున్నారు ఏదో అవుతుంది. ఒక విషయం చెప్పనా, ఆల్రెడీ ఆ నావెల్లో 300 పేజీలో ఆ సుఖాంతం అయిపోయింది.
కరెక్ట్.
మీ దృష్టి మీరు ఇప్పుడు ఇక్కడ ఈ పేజీలో ఉన్నారు. ఆ విధంగా ఈ సృష్టి అందరి డెస్టినీ ఏమిటి అనేది ఆల్రెడీ ఆయన చేతిలో మొత్తం డిసైడ్ చేయబడింది. ఇదే ఆయన భగవద్గీతలో చెప్పింది, వీరందరినీ నువ్వు చంపకున్నను ఇందులో మిగులు వారు ఎవరు
లేరంటా.
ఆల్రెడీ నాతో చెప్పబడింది, నాతో రాయబడింది. కాకపోతే నువ్వు యూ హ్యావ్ టు జస్ట్ గో బీ దేర్ అండ్ దెన్ వాచ్ ద హోల్ గేమ్ హ్యాపెన్ త్రూ యూ.
డ్రామాలో
ఇది తెలిసి పలకడం, ఇది తెలిసి చేయడం, నా ద్వారా ఆయన చేయిస్తున్నారు అని తెలిసి చేయడం, నేనంటూ ఇక్కడ ఎవరు లేరు చేసేది అని తెలుసుకోవడం, ఇది తెలుసుకుని ఈ రోజుల్లో కూడా అందరు యూత్ దగ్గర నుంచి తీసుకుని మనందరం కూడా చెయ్యగలము అటువంటి. అయితే ఇది ఈ భావం ఎప్పుడు మనకు వస్తుంది అంటే ఒక మాటలో చెప్పాలంటే భగవంతుడు అనుగ్రహం వల్లే వస్తుంది. అంటే మీరు అనుకోవచ్చు అంటే కొంతమంది ఎక్కువ పుణ్యాత్ముల భగవంతుడు, అట్లా కాదు, ఎవరి టైం వచ్చిందో వారికి వస్తుంది అది అని చెప్పడం. అనుగ్రహం రావాలంటే అనుగ్రహం, అందుకని మళ్ళీ అనుగ్రహం ఆగ్రహం అంటూ నాకేం లేదు, ఎవరి టైం వచ్చినప్పుడు జరుగుతుంది. ఆ స్విచ్ చేస్తారు, ఆ లైట్ వెలిగింది. మరి ఇప్పుడు ఆ లైట్ చేసుకున్న పుణ్యం అని ఇట్లా మానవులు మనం ఏంటంటే వీళ్ళు చాలా పుణ్యాత్ములు అండి, వీళ్ళ లైట్ వెలిగిందని ఇట్లా విధంగా మనం భావిస్తాం. ఈ వీళ్ళు పుణ్యాత్ములు అయితే మరి వీళ్ళ కర్తృత్వం ఉండాలి కదా, వీళ్ళే చేసిన వాళ్ళు ఉండాలి కదా. మరి అంతా ఆయన చేస్తుంటే మరి వీళ్ళ పాపం ఏమిటి, వీళ్ళ పుణ్యం ఏమిటి? అందుకని అన్నమాచార్య అంటారు, తెగదు పాపము తీరదు పుణ్యము నగి నగి కాలము నాటకము. ఒడిగట్టుకున్న ఉభయ కర్మముల గడి దాటినప్పుడు కైవల్యం. ఉభయ కర్మములు అంటే ఏంటండి, నేను ఇచ్చేసాను, నేను మంచి చేశాను, నేను చెడు చేశాను, నాకు ఇష్టము ఇష్టం లేదు, ఇటువంటి డ్యుయాలిటీ ద్వంద్వాలన్నిటికీ ఒడిగట్టుకున్న ఉభయ కర్మముల గడి అది దాటినప్పుడు మాత్రమే కైవల్యము. ఈ వీటిలో కైవల్యం ఎక్కడా లేదు అని. సో కొంతమంది మనం సాయి భక్తులు అనుకుంటున్నాము, మనం చాలా మన సత్సంగం చేస్తున్నాము అని అనుకుంటున్నాము. వేరే వాళ్ళని చూస్తాము, వాళ్ళు సత్సంగం లేదు ఏం లేదు, పబ్బులకు వెళ్తూ ఉంటారు, ఎక్కడో తిరుగుతూ ఉంటారు, వాళ్ళని చూస్తాము, అయ్యయ్యో వీరి జీవితం ఎట్లా ఉందే అనుకునే లోపల ఎక్కడో మనలో ఏదో ఒక నేను పుణ్యాత్ముని అన్న ఒక అహంకారం, నేనేదో మంచి పని చేసేస్తున్నాను అన్న ఒక ఇది ఎక్కడో బయలుదేరుతుంది. కానీ ప్రాపంచికంగా దానికన్నా ఆ భగవంతుణ్ణి చేరడానికి, ఆ యూనియన్కి చేరడానికి ఇది దగ్గర మార్గం కావచ్చు, ఇది మంచి మార్గం కావచ్చు, ఇది వెళ్లే మార్గం కావచ్చు, చివరికి వాళ్ళు కూడా ఇక్కడికి రావాల్సి రావచ్చు, ఏమైనా కావచ్చు. కానీ ఎవరైతే దాని ద్వారా వెళ్తున్నారో వాళ్ళు నేను ఇది చేస్తున్నానని ఎప్పుడు అనుకున్నారో వాళ్ళు ఇంకొక ఫ్యూ మైల్స్ వెనకాలకి వెళ్ళిపోయారు. ఎందుకంటే అక్కడ జరుగుతూ ఉన్నది నీ ద్వారా, అది నువ్వు ఇక్కడ చేసుకున్న దానివల్ల అక్కడ జరగట్లేదు. ఆ విధంగా ఏమో ఇంతకుముందు ఎన్ని జన్మలు అయ్యాయో మనకి ఏం తెలుసు, ఎన్నయ్యాయో ఏం తెలుసు మనకి, ఈ మూమెంట్ లో ఇక్కడ ఇట్లా ఉన్నాము, ఇది అనుగ్రహం అంతే. ఆ విధంగా అందరం భావించవచ్చు నా అభిప్రాయం సాయి ప్రసాద్ అంతే.
అయితే మీరు చెప్పినట్టుగా ప్రతిదీ ప్రీ ప్లాన్డ్ స్టోరీ అంతా ఇది
ప్రీ ప్లాన్.
అయితే ఇలానే ఒకసారి ఒక స్టూడెంట్ స్వామి దగ్గరికి వెళ్ళి అడిగాడంట, స్వామి అంత ప్రీ ప్లాన్డ్ అయినప్పుడు వెళ్ళి ఒక్కడిని చంపేస్తాను, ఇప్పుడు చంపడం అది అలా రాసిపెట్టింది అనుకుందాం, వాడు చనిపోవడం వాడికి అలా రాసిపెట్టింది అనుకుందాం, సో నాకు కోర్టు ఎందుకు శిక్ష వేయాలి అని అడిగారు.
కరెక్ట్.
అయినప్పుడు స్వామి చక్కగా, నీకు స్పోర్ట్స్ అంటే చాలా ఇంట్రెస్ట్ కదా, సో ఆ భాషలో చెప్తానని చెప్పేసి, నువ్వు ఫుట్బాల్ ఆడుతావు, గేమ్ ఆల్రెడీ ఫిక్స్ చేశారు, ఈ టీమ్స్ ఇట్ సైడ్, వీళ్ళందరూ ఇట్ సైడ్, ఆడేవాళ్ళు ఇక్కడ ఉంటారు, చూసేవాళ్ళు గ్యాలరీస్ లో ఉంటారు, ఆట ఫిక్స్, ఎవరెవరు ఆడాలో అంత ఫిక్స్, కాకపోతే నీ దగ్గరికి బాల్ వచ్చినప్పుడు నువ్వు ఏం చేస్తావు, నువ్వు దాన్ని గోల్ వైపు తంతావా లేకపోతే పక్కడి పాస్ చేస్తావా లేకపోతే ఏం చేయకుండా అక్కడే ఉంటావా, అది మాత్రం నీ చేతిలో ఉందని చెప్తారు.
ఇప్పుడు వెరీ ఇంపార్టెంట్, ఇక్కడ స్వామి మనకి రెండు లెవెల్స్ లో మనకి ట్రూత్ ఇస్తారని అనిపిస్తుంది. అంటే స్వామి అన్నారు, స్వామి చెప్పారు మనకి వాల్యూస్ చెప్తున్నప్పుడు ట్రూత్ కూడా మూడు విధాలుగా ఉందని తెలుగులో చెప్పారు. ఇంగ్లీష్ లో ఒక ట్రూత్ అనే అంటాం మనం, తెలుగులో మూడుగా చెప్పారు,
సత్యం రుతం,
నిజము సత్యము
రుతం
రుతం, మూడుగా చెప్పారు. మూడు లెవెల్స్ లో ఏ లెవెల్ నుంచి మాట్లాడుతున్నాము అనే దాన్ని బట్టి ఉంటుంది, ఏదైనా ఏ లెవెల్లో మాట్లాడుకుంటున్నాం అనేది రిలేటివ్. ట్రూత్ ఎప్పుడు అబ్సల్యూట్ ట్రూత్ నుంచి వచ్చినప్పుడు ఎవ్రీథింగ్ ఇస్ వెరీ క్లియర్, ఆయన చేస్తున్నారంత. రిలేటివ్ గా కొన్ని మాట్లాడుకోవాల్సి వస్తుంది, తప్పేం లేదు అందులో మాట్లాడుకోవడంలో. అంటే సూర్యుడు ఉదయిస్తున్నాడు, నిజంగా సూర్యుడు ఉదయిస్తున్నాడా?
లేదు
ప్రపంచంలో, కానీ సూర్యుడు ఉదయిస్తున్నాడు అండంలో మనం ఒక తప్పే ప్రాబ్లం ఏం లేదు, ఓకే, వ్యవహారికంగా నడిచిపోతుంది. ఆ విధంగా వ్యవహారికంగా నడిచేవి ఎన్నో ఉన్నాయి, కాబట్టి ఆ భాషలో అది పరిభాష అంతే, ఆ భాషలో ప్రాబ్లం ఏం లేదు. వ్యవహారికంగా మాట్లాడుకున్నప్పుడు నేను చేస్తున్నాను అని అనొచ్చు. ఆ నేను చేస్తున్నాను అనుకునే తత్వం కూడా స్వామి ఎట్లా అంటే, మెల్లిమెల్లిగా ముందరికి వెళ్లడంలో సాధనలు స్వామి ఎట్లా తీసుకెళ్తారంటే, ఆయన అన్నారు మొదట నువ్వు ఒక గోల్ పెట్టుకో, పక్కదారులు పట్టుకుంటే అటు ఇటు తన్నకుండా గోల్ వైపు తనడానికి నువ్వు ప్రయత్నించు అని ఒక మాట బయట నుంచి చెప్పినా, యాక్చువల్ గా ఆయన బయట నుంచి చెప్తున్నారు నేను చేస్తున్నాను అని మొదట అనుకున్నా కూడా తర్వాత సాధకుడు ఏం రియలైజ్ చేస్తాడంటే, బయట నుంచి చెప్పింది ఆయనే, లోపలగా చేసింది ఆయనే, నాలో ఉండి కూడా ఆ గోల్ని అటు తన్నించింది ఆయనే, ఆ తన్నేది అంతే, నాలో అని నేను అనుకోవడం కూడా తప్పు, నేనుగా ఉండి దీన్ని చేసింది ఆయనే. అంటే ఒక కుండ ఉండి, ఎగ్జాంపుల్, ఈ మొత్తం సృష్టి కుండైతే కుండలో ఒక గొప్ప దీపం ఉంటే గనక, కుండకి చిల్లులుంటే గనక, ప్రతి చిల్లులోంచి ఒక చిన్న చిన్నగా సన్నసన్న చిల్లులు ఆ చిల్లులోంచి వెలుతురు బయటకు వస్తున్నట్టుంది. బయట నుంచి చూస్తే ఏ చిల్లు నుంచి వచ్చిన వెలుతురు ఆ చిల్లు వెలుతురులాగా అనిపిస్తుంది, చిల్లు వెలుగులాగా అనిపిస్తుంది. ఎందుకు? లోపలున్న దీపం ఎవరికి కనబడట్లేదు. మహాద్వీపం, మహాజ్వాల, అది కనబడట్లేదు. అది చూసి ఆ ప్రతి ఒక్కళ్ళు, ప్రతి చిల్లు కూడా దానికి ఒక లైట్ ఉంది అని అనుకోవడం ఎంత పొరపాటు. ప్రతి జీవిలోనూ, ప్రతి దేహంలోనూ సెపరేట్ గా ఒక కెపాసిటీ ఉందని అనుకోవడం అంతే పొరపాటు. సో ఇది శంకర్ల తత్వం, అద్వైతత్వం. అదే శంకర్ల తత్వం అని స్వామి కూడా చెప్తారు. అయితే ఒక్కసారి అది చెప్తే అది ఇంకా రెడీనెస్ లేకపోతే గనక దాన్ని నమ్మచ్చు, నమ్మకపోవచ్చు. అందువల్ల ఎన్నో విధాలుగా స్వామి మోటివేట్ చేస్తూ చెప్తారు. స్వామి జగద్గురువు, జగద్గురువు అయినప్పుడు ఆయన టీచర్ ఎగ్జాక్ట్లీ ఏ క్లాస్ వాళ్ళకి ఎట్లా చెప్పాలో అదే చెప్తారు. ఇప్పుడు లా ఆఫ్ కన్జర్వేషన్ ఆఫ్ ఎనర్జీ అని ఫిజిక్స్ లో మనకు ఉంటుంది. ఒక క్లాస్ లో ఎట్లా చెప్తారు అంటే, ఎనర్జీ ఇస్ నేదర్ క్రియేటెడ్ నాట్ డిస్ట్రాయిడ్
డిస్ట్రాయిడ్
అందరికీ వినేవారు, తెలుగు ప్రేక్షకులు అందరూ కూడా తెలిసే ఉంటుంది ఇంగ్లీష్, అందుకే నేను అట్లాగే చెప్తున్నాను. బట్ ఎనర్జీ కన్వర్ట్స్ ఫ్రమ్ వన్ ఫార్మ్ టు అనదర్ అని చెప్తారు, అంతే కదా. అట్లా చెప్పినప్పుడు అది బానే ఉంది అనిపిస్తుంది. ఇంకొక ముందరికి వెళ్తే దాన్ని ఏమంటారు, ఎనర్జీ ఇస్ నీదర్ క్రియేటెడ్ అంటే మరి ఎనర్జీని ఎవరు, శక్తిని ఎవరు క్రియేట్ చేయలేరు అంటే మరి ఎట్లా వచ్చింది ఎనర్జీ అంతా అన్న ప్రశ్న వస్తుంది. మరి ఎవరు సృజించలేరు కదా, మరి ఎట్లా ఉంది అంటే, అది కాదయ్య చెప్పేది, ఆ డెఫినేషన్ నువ్వు వింటే అలాగే ఉంటుంది. అది మొదట్లో బాగుంది, తర్వాత ఏమన్నా వస్తుంది, ద సమ్ టోటల్ ఎనర్జీ ఇన్ ద సిస్టమ్ ఈజ్ ఆల్వేస్ కాన్స్టెంట్ అని వేరే డెఫినేషన్ ఇస్తారు, అది హయ్యర్ డెఫినేషన్. అలాగే స్పిరిచువాలిటీలో, ఆధ్యాత్మికతలో కూడా డిఫరెంట్ లెవెల్స్ ఆఫ్ డెఫినేషన్స్ ఉంటాయి. ఏ లెవెల్లో చెప్పేది ఆ లెవెల్లో చెప్పారు. మొట్టమొదట కథలాగా చెప్పి ద్వైతం చెప్పారు, పురాణాలు చెప్పారు, దాని నుంచి ఇట్లా ఉండున్నారు, పాపం పుణ్యం అని చెప్పారు. కానీ ఎన్నాళ్ళు కేజీలోనే ఉంటావు, ఇప్పుడు పీజీకి వస్తామని ప్రశ్న వేశారు స్వామి. అదే బాగుంది అని అదే పట్టుకుంటే దాటాలి.
అదే చిన్నప్పుడు చిన్నపిల్లాడికి చెప్తారు, తల్లి తినాలని చెప్పేసి దయ్యం ఉంది, భూతం ఉంది, భూచోడు ఉన్నాడు అని చెప్పి తినిపిస్తారు. అదే కాస్త వాడు పెద్దయ్యాక అసలు దయ్యం అనేది లేదు, నువ్వు ధైర్యంగా ఉండాలి, ఏదొచ్చినా ఎదుర్కోవాలని చెప్తారు.
మనందరికీ తెలుసుకోవాల్సిన సమయం వచ్చిందనుకున్నారేమో, స్వామి రోజు శివరాత్రి రాత్రంతా భజనలు అయిపోయిన పొద్దున్న వచ్చి స్పీచ్ లో చెప్పారు, అసలు శంకర్ శివతత్వం, విష్ణుతత్వం, నారాయణ బ్రహ్మతత్వం అంటే ఏమీ లేవు, ఇవన్నీ పోర్ట్ఫోలియోస్ అంతే, అంతా కలిపి ఒకటి, అసలు ఏం లేవు సెపరేట్ గా అన్నారు. ఒక మాటలో తేల్చేశారు, ఇవి జస్ట్ పోర్ట్ఫోలియోస్ అంతే. అంటే ఏం చెప్తారు, ఎవరికి చెప్తా, ఏమో అక్కడ ఉన్న వాళ్లలో ఎవరికో తెలుసుకో, అది ఆ సత్యం రావాల్సింది ఉంది అప్పటికి వాళ్ళకి,
అది
కానీ దానికి రెడీగా లేని వాళ్ళకి
అది అర్థం కాదు,
అర్థం కాదు స్వామితో చెప్తున్నారులే అనిపిస్తుంది.
అంటే స్పిరిచువాలిటీ అంతా కూడా విన్నప్పుడు అది అనిపిస్తుంది, ఒక కార్టూన్ మూవీలో ఉంటుంది ఇలాగా, నువ్వు హయ్యెస్ట్ సీక్రెట్ కనుక్కోవాలంటే ఈ విద్య నేర్చుకోవాలి, వీడితో ఫైట్ చేయాలి, తర్వాత వీడిని జయించాలి, ఒక గేమ్ లాగా నడుస్తుంటుంది.
అంతే,
చివరికి వెళ్లిన తర్వాత వాడు చూస్తాడు దాంట్లో ఏంటంటే, ఆ సీక్రెట్ ఏంటంటే నథింగ్, ఇట్స్ ఎ ప్లెయిన్ పేపర్.
ప్లెయిన్ పేపర్,
సో నథింగ్ అన్నది తెలుసుకోవడానికి, అండ్ ఎట్ ద సేమ్ టైం మనం అప్పుడే చెప్పలేం, అది నాకు కూడా తెలుసు, సినిమా చూసిన నాకు కూడా తెలిసిందంటే సరిపోదు, బట్ దట్ పాత్ వీ హ్యావ్ టు గో త్రూ, అదంతా ఆటలో మనం భాగం తీసుకొని అప్పుడు తెలుసుకున్నప్పుడు దాన్ని.
అందుకనే కురునందన అని అన్నారని స్వామి చెప్తారు అర్జునుడిని, కురునందన, నువ్వు చెయ్యి, కురు అంటే
చేయడం,
యాక్ట్ చేయి. కానీ నేను కాదు చేయను, అందుకని స్వామితో అది విషయం తెలుసుకోకపోతే ఏదో ఏ మాట అన్నా కూడా కష్టమే అన్నట్టు ఉంటుంది. ఒకళ్ళు ఏం చేస్తున్నానంటే నువ్వే ఎవడెవరా చేసేది అంటారు, నేను చేయను, ఏం చేయట్లేదు స్వామి నేను కదంటే ఒకవేళ చేయంటారు స్వామి. సో రెండు విధాలా కూడా, ఎందుకంటే అర్థం కాకపోతే ఇదేమో కాన్ఫ్లిక్ట్ లాగా అనిపిస్తుంది, అర్థమైనప్పుడు
అంటే తెలుసుకొని చెప్పాలి. అదే మనం అనుకున్నట్టు స్వామి ఇలానే ఒకసారి స్టూడెంట్ అడిగితే ఎవరా నువ్వు అంటే, స్వామి మీరు నేను ఒక్కరే స్వామి అన్నాడు, ఏదో తెలుసు కదన్నట్టు. అయితే రేపటి నుంచి
యాక్చువల్లీ ఒక స్టూడెంట్ స్వామి రోజు వరండాలో మేమంతా కూర్చున్నప్పుడు స్వామి వచ్చి అడిగారు, హూజ్ ఎ గుడ్ బాయ్ అన్నారు. అడిగితే ఒక్కడు మాట్లాడలే, ఎందుకు వచ్చిన కూడా స్వామి తెలిసిన విషయం. ఒక పిల్లవాడు ఉన్నాడు, నేపాలీ అబ్బాయి, అబ్బాయి నుంచి పొట్టిగా ఉంటాడు, నేపాలీ అబ్బాయి, అబ్బాయి స్వామి ఆమె గుడ్ బాయ్ అన్నారు. సో స్వామి ఊరుకోరు కదా, యూఆర్ గుడ్ బాయ్ డు యూ నో అన్నారు. అంటే ఎస్ స్వామి ఐ నో, హౌ డు యూ నో స్వామి, యూ టోల్డ్ ఐమ్ గుడ్ బాయ్, ఇఫ్ యూ టెల్ యూ ఐమ్ గుడ్ బాయ్, ఐమ్ గుడ్ బాయ్, వెరీ గుడ్ అని డైమండ్ రింగ్ తీసిచ్చారు స్వామి. అంటే ఏమి సజెస్ట్ అంటే అక్కడ గుడ్ బ్యాడ్ అని కాదు, ది కాన్ఫిడెన్స్. ఇందాక మనం మాట్లాడుకున్నప్పుడు పెద్ద ఎస్ చిన్న ఎస్, చిన్న ఎస్ అంటే నేను జీవిని అనుకోవడం, నేను చేస్తున్నాను అనుకునే తత్వం, పెద్ద ఎస్ అంటే దీని ద్వారా జరుగుతున్నదంతా ఏమో, ఈ రోజు నేను పాడడానికి వెళ్లి ప్రయత్నిస్తాను, అపశృతి లాగా వస్తుంది, సరిగ్గా ఉండని ప్రాక్టీస్ అది దాటి, అది స్వామి అనుగ్రహించారు అప్పుడు, అదే అనుగ్రహించారు. ఇప్పుడు ఎంతో అందమైన విషయాలు అనుకున్నవి ఈ ప్రపంచంలో ఆయనే సృష్టించారు, అస్సలు అందం కలిగి అగ్లీగా ఉన్నవని ఆయనే సృష్టించారు. శృతి ఒకటే ఆయన సృష్టించలే, అపశృతి కూడా ఆయనే సృష్టించారు. మంచి ఒకటే ఆయన సృష్టించలే, చెడు కూడా ఆయనే సృష్టించారు. మరి మనం ఎందుకు మంచి అని అనుకుంటాము, మంచి చెడులు రెండు కూడా ఆయనవే అని అనుకునే తత్వం వచ్చేసరికి ఏమవుతుందంటే, ఏమో నా ద్వారా ఏం జరుగుతుందో అది కూడా ఆయన చేసేది కాబట్టి నాదంటూ ఏం లేదనుకుంటే అది కర్తృత్వం అంటట్లే.
అంటే ఎలా ఉండాలో చెప్పడానికి ఎలా ఉండకూడదో చూపించడం
మొదట్లో కావాలి, మొదట్లో కావాలి. అదే అందుకనే స్వామి ఏంటంటే ఆయన మొత్తం యూనివర్సిటీ యూనివర్సిటీ అన్నారు కాబట్టి క్లాసెస్ పెట్టేశారు. ఈ రోజు మనతో ఇప్పుడు మాట్లాడిస్తున్న విషయము, దీని ద్వారా ఇక్కడ వస్తున్న మాటలు ఏమో స్వామి డిసైడ్ చేశారు. ఈ రోజులో ఇప్పుడు మాట్లాడాల్సిన అవసరం ఉందనిపించింది స్వామి మనతో చెప్పిస్తున్నారు. మనము ఎంత ఊహ పెట్టుకున్నా కూడా 2 సంవత్సరాల క్రితం ఇట్లా ఎందుకు మాట్లాడుకోలేదంటే అవదు,
అవదు.
అది ఎప్పుడు రావాలో అప్పుడే.
ఏ క్లాస్లో సిలబస్? ఆ క్లాస్.
ఆ క్లాస్.
చాలా బాగుంది సార్. మళ్ళీ ఒకసారి మన శివుడి టాపిక్ లోకి వస్తే కనుక,
భారతంలో తీసుకుంటే మనకి కౌరవులకి పాండవులకి మధ్యలో వాగ్వివాదమై వీళ్ళు పాండవులు అరణ్యవాసం అజ్ఞాతవాసం చేసుకుంటున్న సమయంలో, అరణ్యంలో ఉన్నప్పుడు పాండవులకి చాలా సమయం దొరికింది. అరణ్యము అంటే స్పిరిచువల్లీ చూసుకుంటే ఏకాంతం. ఏకాంతంలోకి వెళ్లడము, అరణ్యంలోకి వెళ్ళడం స్పిరిచువల్లీ చూసుకుంటే. ఎవరికైతే మనిషికి ఏకాంతంలోకి వెళ్ళడానికి ఒక ఆపర్చునిటీ దొరుకుతుందో అప్పుడు భగవంతుడికి చాలా దగ్గరగా వెళ్తారు. అందుకని కృష్ణుడు వెతుక్కుని వెళ్లేవాడు వీళ్ళు ఎక్కడున్నా కూడా అరణ్యంలో ఉన్నప్పుడు. అర్జునుడు చాలా తపస్సు చేశాడు, అందరూ తపస్సు చేశారు, అర్జునుడు చాలా తపస్సు చేశాడు అరణ్యంలో ఉన్నప్పుడు. మామూలుగా ప్రాపంచికంగా రాజ్యం చేసుకుంటున్నప్పుడు వాళ్ళకి అంత సమయం దొరకదు. అర్జునుడు తపస్సు, అర్జునుడు పాండవులు ఎన్నో లింగాలు అవన్నీ కూడా ప్రతిష్ఠించారు. మనకి పుణ్యక్షేత్రాలు వెళ్తే భారతదేశంలో చాలా లింగాలు, పాండవులు ప్రతిష్ఠించిన లింగాలు అవన్నీ ఉంటాయి, శ్రీశైలంలో కూడా ఉన్నాయి. అయితే అర్జునుడు తపస్సు చేసినప్పుడు పాశుపతాస్త్రం శివుడు సాక్షాత్కరించి పాశుపతాస్త్రం ఇచ్చాడని చెప్తారు. ఇప్పుడు పౌరాణికంగా చూసుకుంటే ఇది బాగుంటుంది, ఆయన చాలా శక్తివంతుడు అయ్యాడు పాశుపతాస్త్రంతో, ఆయన చాలా యుద్దాలు గెలిచాడని చెప్పుకోవచ్చు. కానీ స్పిరిచువల్ గా ఏమిటి, ఆధ్యాత్మికంగా ఏమిటి అంటే, అర్జునుడు అంటే స్వామి చెప్పేది ఏంటంటే, ఎవరికి రుజుస్వభావం ఉండి ఆర్జవత్వం ఉంటుందో, ఆర్జవత్వం అంటే ఏంటి అంటే స్ట్రైట్ ఫార్వర్డ్నెస్. క్లెవర్నెస్ లేకుండా ఇంటెలిజెన్స్ ఉండాలి. అంటే రెండింటికి డిఫరెన్స్ ఉన్నాయి. ఇంగ్లీష్ మాటలు ఉపయోగించుకోవాలంటే క్లెవర్నెస్ అంటే వేరే వాళ్ళని ఎట్లా ముంచాలా అని, లేదా వేరే వాళ్ళకన్నా నేను ఎంత గొప్పవాడిని ఎట్లా చూపెట్టుకోవాలా అని చూపించే క్లెవర్నెస్, అదాన్ని ఇంటెలిజెన్స్ అనుకుంటున్నాం ఈ రోజుల్లో మనం. ఇంటెలిజెన్స్ అంటే ఈ బాడీ మైండ్ ద్వారా ఎంత వ్యక్తం కావాలో అంత పరమాత్మ వ్యక్తం కావడం ఇంటెలిజెన్స్. అది ఎంతవరకు 60 వాట్ 60 వాట్, అది 100 వాట్ అవ్వాలని ఎందుకు అనుకుంటుంది? అనుకోకూడదు, అవసరం లేదు. దాని రేటింగ్ ఎందుకంత పెట్టారంటే దీనికి ఇంత చాలా నాయకు తెలుసు కాబట్టి అంత పెట్టారు. 60 వాట్ 100 వాట్తో కంపేర్ చేసుకుని బాధపడుతుంది. ప్రపంచంలో జరిగేదంతా ఇదే. ఇది క్లెవర్నెస్. ఎందుకు నాలో ఏదో పాజిబిలిటీ ఉంది 100 వాట్ అవడానికి అని అనుకుంటోంది. మరి భగవంతుడు కుచేలుడు ఎక్కడండి బాధపడ్డాడు, నాకు డబ్బు లేదని బాధపడలేదు, డబ్బులు వస్తే సంతోషించలేదు ఎగరలేదు. ఎందుకు అంటే ఇది ఆయన ఇచ్చాడు అని అనుకుంటున్నారు కాబట్టి. ఏ శక్తి ఇచ్చినా ఏ స్థితి ఇచ్చినా ఆయన ఇచ్చాడు అని. ఇంకా నాకు ఎందుకు బాధ వస్తుంది, ఎందుకంటే ఎక్కడో నాలో జీర్ణించుకుపోయింది, నేను చేసుకుంటున్నాను నా జీవితం అని. అది కొంచెం ప్రాబ్లమాటిక్ యాక్చువల్లీ. మనకి రామదాస్ అంటారు కీర్తనలో, అన్నవస్త్రములిత్తు మనుచు దొరలున్నారు మనిచెదమనుచు, ఆయురన్నం ప్రయచ్చతి అనుచు, ఊరకున్నాము నీవే మాకున్నావనుచు, కరుణించు దైవలలామ అంటాడైనా. ఆయురన్నం ప్రయచ్చతి, ఎవరు ఆయువు పోచ్చాడో వాడే నన్ను పెంచుతాడు అని నాకు తెలుసు అని నమ్మిన వాళ్ళం మేము అంటాడైనా. ఆయురన్నం ప్రయచ్చతి అనుచు, అందుకని మేము ఎవరెవరో ఉన్నారు వాళ్ళు రాజులు వాళ్ళందరూ రావయ్యాని ఆగ్రహిస్తాను ఆగ్రహిస్తామన్నారు, అన్నవస్త్రములు ఇత్తు అనుచు, దొరలున్నారు మనిచెదమనుచు, కానీ మేము ఆయురన్నం ప్రయచ్చతి అనుచు, ఊరకున్నాము నీవే మాకున్నావనుచు, కరుణించు దైవాలలమా. ఇది సరెండర్, ఇది శరణాగతి. కాబట్టి క్లెవర్నెస్ అవసరం లేదు, ఇంటెలిజెన్స్ అవసరం ఉంది అని తెలుసుకోవడం ఒకటి ఇంపార్టెంట్ విషయం. ఆర్జవత్వం అంటే ఇది. అర్జునుడు అట్లా ఉండేవాటి, అందుకనే గీతా యోగ్యం, ఈ గీతకు యోగ్యం అయింది ఆయనకి. కృష్ణుడు ఎందుకు అర్జునుడిని సెలెక్ట్ చేసుకున్నాడంటే స్ట్రైట్ గా అర్థం చేసుకోగలడు, ఇండైరెక్ట్ గా అర్థం చేసుకోడు. ఆయన చెప్పిన మాట, అర్జునుడికి ఫీడ్బ్యాక్ ఇచ్చినప్పుడు నువ్వు ఇట్లా చేసేవా అంటే అట్లా తీసుకుంటాడు ఆయన. హీఈస్ లైక్ దట్ అనమాట అర్జున. అంటే అటువంటి నేచర్ ఇంపార్టెంట్ అని చెప్పడం. ఆ అర్జునుడు ఆయనకి పాశుపతాస్త్రం ఇవ్వడం అంటే పాసు అంటే పాశము అంటే కట్టివేసేది, బంధించేసేది అని అర్థం. కట్టేసేది పాశము, కట్టేసేది ఏంటండి ప్రపంచంలో?
అటాచ్మెంట్,
అటాచ్మెంట్, బంధన, అటాచ్మెంట్. దేన్నన్నా డిజైర్ ఉండడంలో ప్రాబ్లం లేదు. ఇఫ్ డిజైర్ లీడ్స్ టు అటాచ్మెంట్ దెన్ ఇట్స్ ఎ ప్రాబ్లం. ఎందుకంటే చాలా మంచి విషయాలకు కూడా డిజైరే కావాలి, ఆస్పిరేషన్ కావాలి. కాకపోతే డిజైర్ లీడ్స్ టు అటాచ్మెంట్ ప్రాబ్లం. కాబట్టి అటాచ్మెంట్ తీసేసేది పాతము అంటే కింద జలపాతము, కింద పడిపోవడము. పాశుపతము అంటే ఏంటంటే బంధన కింద పడిపోవడము. బంధనం కింద పడిపోవడము అంటే ఆయన జ్ఞానానికి యోగ్యుడవడము. అందువల్ల మొట్టమొదట శివుని దర్శనం వల్ల ఆయనకి జ్ఞానానికి యోగ్యుడవుతామని బ్లెస్సింగ్ రావాలి. ఆ జ్ఞానానికి యోగ్యత గీత ద్వారా, యుద్దంలో కృష్ణుడి ద్వారా రావాలి. ఇది ఆయన ఆయన డెస్టినీలో ఉన్న విషయం అర్జునుడు. ఆ విధంగా శివకేశవులు ఎప్పుడు కూడా వారు కలిసి, దే వర్క్ ఇన్ పేర్స్, దే వర్క్ యాజ్ ఎ పార్ట్నర్షిప్. అని చెప్తారు. అందుకనే ఆయన విషయం రాముడి విషయం శివుడికి తెలిసింది, శివుడి విషయం రాముడికి తెలుసుందని చెప్తారు. ఒక చిన్న కథ చెప్తారు రామాయణంలో, అది చాలా నాకు స్మరణకు వస్తుంది కూడా చెప్తాను. రాముడు సీతాదేవి రావణాసుడు ఎత్తుపోయాడని బాధపడుతున్నట్ట, చెట్టు చెట్టుకి పుట్ట పుట్టుకి చెప్పుకుని ఏడుస్తున్నట్ట. రాముడు లక్ష్మణుడు వెళ్తున్నారు. కైలాసంలో శివపార్వతులు కూర్చుండగా పార్వతీదేవి, ఆయనకి రాముడు గొప్పతనం శివుడి ద్వారా తెలిసింది. ఎందుకంటే శివుడు ఎప్పుడూ రాముడిని స్మరిస్తూ ఉంటాడు, ధ్యానిస్తూ ఉంటాడు, శ్రీరామ ధ్యానం. అయితే ఆయన ఎందుకంటే శ్రీరామ రామ రామేతి రమే రామే మంత్రం చెప్పింది కూడా పార్వతికి శివుడే, విష్ణు సహస్రనామంలో ఆయన నిక్షేపం చేశారు. రాముడు అంత పవర్ ఉందని చెప్పాడు ఆయన. మీరేమిటి రాముడి గురించి ఇలా చెప్పారు, ఈయనేమిటి భార్య పోతే ఇలా వేవలే ఏడుస్తున్నాడు, ఇంత మా జనాలే ఇంత ఏడవరు, మామూలు జనాలే ఏడవరు, ఈయన ఇంత ఏడుస్తున్నాడు, ఇంత మాయలో ఉన్నాడు, మీరేంటంటే ఏమో నువ్వే టెస్ట్ చేసుకోండి, నీకే తెలుస్తుంది అంటే. ఆవిడ కొంచెం దూరంలో సీత వేషం వేసుకుని కూర్చుంది. కూర్చుంటే అక్కడి అక్కడ ఉండేసరికి రాముడు ఇట్లా వెళ్తూ ఒక్క నిమిషం ఆవిడ చూడగా, అంతవరకు ఏడుస్తున్న రాముడు ఆవిడ చూడంగానే మందహాసం వచ్చి అన్నట్ట, ఏమమ్మా పార్వతి మీరు ఇక్కడ కూర్చున్నారు, శివుడితో రాలేదా అన్నట్టు. ఇది పురాణం చెప్తుంది ఈ విధంగా. అంటే మరి ఈయనకి మాయ ఉందా లేదా అని ఆలోచించాలి. అంటే ఒక తత్వం, జీవన్ముక్త తత్వము జరుగుతున్నా కూడా జరిగేదానికి కట్టుబడిపోకుండా ఆ తెగి ఉండేవాళ్ళు, జీవన్ముక్త తత్వం ఎలా ఉంటుందో చూపెట్టడానికి చెప్పిన విషయం రాముడి తత్వం అట్లా ఉందని. అంటే ఒకటి అంటే రాముడు అవతారం కదా, మరి ఆయనకి ఎప్పుడు ఆయన అన్ని తెలిసే ఉంటాయని. అవతారాలను కూడా జీవితం ఒకటి సాగిస్తాయి. సాయి గీత పోతే స్వామి ఏడుస్తారు. ఎన్నోసార్లు స్వామి బాహ్యంగా ఏడ్చారు, కళ్ళనీళ్ళు పెట్టుకున్నారు, బాధపడ్డారు, దుఃఖించారు, సంతోషపడ్డారు. ఇవన్నీ హ్యూమన్ ఎక్స్ప్రెషన్సే కదా. అంటే కావాలని చేస్తున్నారని అర్థం కాదు, ఇవి కానిస్తారు ఆ బాడీ ద్వారా, అవి కానిస్తారు. కానీ ఆయన అనుకునే తత్వానికి దీంతో ఎప్పుడూ కూడా సెపరేషనే ఉంటుంది. దీనికి ఎప్పుడు కూడా ముడిపడిపోలేదు, అటాచ్మెంట్ లేకుండా. అది పాశం. ఆ పాశం అనేది పతనం చేసే ఒక గొప్ప బ్లెస్సింగ్ ఆయన ఇస్తేనే శివుడిచ్చిన వరం వల్ల కృష్ణుడి నుంచి జ్ఞానం వచ్చింది ఆయనకి అని చెప్పుకోవాలి. అలా ఆయన మహిమలు అనేకం శివతత్వము. చివరిగా ఒక మాట నేను చెప్పాలనుకుంటున్నాను, అంటే మనందరికీ పురాణాల్లో చెప్పిన కథలే కాకుండా మనందరికీ జరిగిన ఒక గొప్ప వరం ఏమిటి, దొరికిన వరం ఏమిటి అంటే సత్యసాయి రూపంలో శివదర్శనం కావడం. ఈ రోజుల్లో సత్యసాయి రూపంలో ఆయన భృగుమహర్షి కథ ద్వారా ఆయన చెప్పిన విషయమే, స్వామి చెప్పిన విషయమే, మూడు అవతార రూపాల్లాగా ఆయన వస్తారని చెప్పడము, అందులో సత్యసాయి భావంలో మనం చూడడము. ఎందుకంటే షిరిడి సాయి రూపంలో కూడా మనము ఉండే ఉన్నాయో ఉన్నామో మనకు తెలియదు, కానీ ఒకవేళ సిద్ధి సాయి రూపంలో ఉంటే ఆయన ఏ రాయో తీసుకుని మనం కొట్టుంటే మనం ఉండేవాళ్ళం లేదు. కానీ సత్యసాయిగా ఆయన దగ్గర పిలిచి స్వీట్లు పెట్టారు మనకి, మనకి విద్య అని చెప్పి దగ్గర పిలిచారు. ఈ విధంగా ఎంతో సౌమ్యంగా శాంతంగా మనకి ఇన్ని విషయాలు నేర్పించి మన ద్వారా మళ్లీ ఇన్ని విషయాల్లాగా జరుగుతున్నట్టు సేవాభావాలు ఇవన్నీ చేర్పిస్తున్నారంటే ఇది లోక కళ్యాణం, సంపూర్ణ లోక కళ్యాణం. కాబట్టి అటువంటి దానికి నడుం కట్టుకుని శివతత్వమే సాయితత్వంగా వచ్చిందన్న ప్రగాఢమైన భావంతో నేను ముగిస్తాను.
శివతత్వంలోని ఎన్నో విషయాలను, అందులోని అంతరార్థాలను విపులంగా మనకు వివరించిన శ్రీ కోట శివకుమార్ గారికి శ్రోతలందరి తరఫున ధన్యవాదాలు. ఈనాటి మన శ్రీ సత్యసాయి దివ్య సందేశఝరి కార్యక్రమాన్ని ఇంతటితో ముగిస్తూ సాయి ప్రసాద్ మీ నుండి సెలవు తీసుకుంటున్నాడు. అన్యదా శరణం నాస్తి, త్వమేవ శరణం మమ, తస్మాత్ కారుణ్య భావేన రక్షరక్ష సాయీశ్వర. హరిహి ఓం తత్సత్. శ్రీ సాయీశ్వరార్పణమస్తు. జై సాయిరాం.